నేను ఆత్మబంధులు. నువ్వు ఏదైనా పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు పొంగి వస్తున్నాయి. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు వాటితో తాదాత్యం పొందకూడదు. తాదాత్యం పొందారంటే మీకు పొంగి వస్తున్నాయి. దేహ ప్రారంభాన్ని బట్టి పరిస్థితులు ఒకసారి అనుకూలంగా ఉండవు. ఆ అనుకూలమైన పరిస్థితులతో తాదాత్యం కొంచెం పొంగిపోతారు. అప్పుడు డిప్రెషన్ వస్తుంది. ఇప్పుడు మీకు ఇష్టంలో ఇష్టం వెళ్ళిపోయి ఆ దేహం ప్రారంభం ప్రకారం నడుస్తుంది. ఆ ప్రారంభం పూర్తయిన వెంటనే దేహం నశిస్తుంది, దేహం చనిపోతుంది, దేహం బోడిదవుతుంది. ఆ ప్రారంభం అనుభవించడానికి దేహం వచ్చింది. అది నశించిన ఆ ప్రారంభం నశించిన కేవలం ఒక క్షణం ఆగమంటే ఆ దేహం ఆగదు. కానీ భగవంతుడు చెప్తున్నాడు ముందే విషయంలో దేహం నశించింది, దేహం చనిపోయింది, నుంచారా నువ్వు చావులేని చైతన్యం, చదువులేని సత్పదార్థం, చావులేని ఆత్మమురము. దేహం చనిపోయినా దేహం చంపబడిందని చంపబడదు. దేహం చనిపోయినా నువ్వు చావదు. పుట్టింది చనిపోతుంది, పొట్టండి చనిపోదు. పుట్టిన దానికి ముసలితనం వస్తుంది, ముసలితనం వచ్చిన తర్వాత రోగం వస్తుంది, రోగం వచ్చిన తర్వాత చనిపోతుంది. పుట్టిన పదార్థానికి ముసలితనం లేదు, చావు లేదు, వికారం లేదు. పుట్టిన పదార్థం ఒక కాలంలో ఉంటుంది, ఒక కాలంలో ఉండదు. పుట్టిన పదార్థం ఎప్పుడూ ఉంటుంది. నిశ్చయంగా ఉన్న వస్తువు సత్యం అవసరం కానీ నిశ్చయం కాని వస్తువు సత్యం అవ్వదు. అంతేగా బ్రహ్మ పదార్థం అన్నిలో ఉన్నావు. నీ హృదయ గుహలో ఉంది. భారతదేశానికి రాజధాని ఢిల్లీ, సుఖానికి శాంతికి రాజధాని ఆత్మ. మనం సుఖం కోసం ప్రకృతిలో వెతుకుతూ ఉంటాం, విషయాల్లో వెతుకుతూ ఉంటాం. ఆనందం అనేది నీ లోపల ఉంది, నీ హృదయంలో ఉంది, నీ స్వరూపమే ఆనందం. శివపార్వతులు అంటే అదే. శివుడు జ్ఞానం, పార్వతి ఆనందం. అంటే ఎక్కడ జ్ఞానం ఉందో అక్కడ ఆనందం ఉంటుంది, ఎక్కడ జ్ఞానం ఉందో అక్కడ శాంతి ఉంటుంది, ఎక్కడ జ్ఞానం ఉందో అక్కడ సుఖం ఉంటుంది. శివుడి జ్ఞానం పార్వతి సుఖం, శివుడి జ్ఞానం పార్వతి ఆనందం. శివ పార్వతులు ఒకరిని ఒకరు విడిచిపెట్టి ఉండడంతో దాని అర్థం ఏంటంటే జ్ఞానానికి భిన్నంగా ఆనందం ఉండదు. దృష్టికి అగ్నికి వేడిని వేడిగా ఉండదు. ఎక్కడైతే అగ్ని ఉండట్లేదు వేడి కూడా ఉంటుంది, అది ఉంటే వెలదీయలేదు. అలాగే జ్ఞానం ఉన్న చోట ఆనందం ఉంటుంది, జ్ఞానం ఉన్న చోట శాంతి ఉంటుంది, జ్ఞానం ఉన్న చోట సుఖం ఉంటుంది. ఆ జ్ఞానం అజ్ఞానం నశిస్తుంది కానీ జ్ఞానోదయం అవ్వదు. దేహానికి అనారోగ్యం కావచ్చు, మనస్సుకు అశాంతి రావచ్చు, కానీ నీకేలా? దేహానికి రోగం వస్తే నీకేలా, మనస్సుకు అశాంతి వస్తే నీకేలా? రెండు నువ్వు కాదు కదా. ఆ రెండు గాఢ నిద్రలో నువ్వు సెపరేట్ అవుతున్నావు. దేహానికి రోగం వస్తే వైద్యం చేయించుకోండి, దానికి ఏం ఇబ్బంది లేదు. కానీ ఆ దానివల్ల నువ్వు ఏదో పోగొట్టుకుంటున్నావు. దేహానికి రోగం వస్తే ఏదో పోగొట్టు చేసుకుంటున్నావు, దేశం చనిపోతే ఏదో పోగొట్టు చేసుకుంటున్నావు అనుకుంటే ఏమీ పోదు. నీ సేవ నువ్వు ఆత్మమై ఉన్నావు, చైతన్యమై ఉన్నావు, చావులేని పదార్థమై ఉన్నావు, పుట్టని పదార్థమై ఉన్నావు. రోగం వస్తే దేహానికి వస్తుంది, అశాంతి వస్తే మనసుకు వస్తుంది. నీ సేవ నీకు పోయింది ఏముంది? అంటే ఇవన్నీ ఈ ఘర్షణలన్నీ కూడా దేహానికి సంబంధించిన విషయాలు, మనసుకు సంబంధించిన విషయాలు, బుద్ధికి సంబంధించిన విషయాలు. నువ్వు నిశ్చీలంగా ఉండి నిర్మలంగా ఉండి ఆలోచిస్తే నీకు తెలుస్తుంది. తొందరపడము, పరిగెత్తకు, నిర్మలంగా ప్రశాంతంగా కూర్చు, నిర్మలంగా ఆలోచించు. నిర్మలమైన బుద్ధికి, నిశ్చలమైన బుద్ధికి, ఏకాగ్రమైన బుద్ధికి, ప్రశాంతమైన బుద్ధికి నీకు అన్ని తెలుస్తాయి. చక్రంగా నీకు తెలియబడుతుంది. నీ హృదయంలో ఏంటో నీకు చక్కగా తెలియబడుతుంది, స్పష్టంగా తెలియబడుతుంది. అంటే నీ బుద్ధిలో స్పష్టత ఉండాలి. కొంతమందికి బుద్ధిలో కన్ఫ్యూజన్ ఉంటుంది. వాళ్ళు చెప్పింది మనకి తెలియట్లేదు, వాళ్ళు చెప్పింది వాళ్ళకి తెలియదు, మనకి తెలియట్లేదు ఇబ్బంది లేదు, వాళ్ళకి తెలియదు. అంటే బుద్ధిలో స్పష్టత లేదు. బుద్ధిలో స్పష్టత ఉన్నప్పుడు మాటలో స్పష్టత ఉంటుంది, రాతలో స్పష్టత ఉంటుంది, జీవిత విధానంలో స్పష్టత ఉంటుంది. ఆ బుద్ధిలో స్పష్టత మనం సంపాదించాలి. ఆ ఇంటెలిజెన్స్ లో క్లారిటీ ఉండాలి. ఆ దేహ ప్రారంభం అన్ని ఎప్పుడూ కూడా మానవ జీవితం. అంటే వారు భూమి మీద పుట్టిన మొదలు మీరు శ్మశానానికి వెళ్ళే వరకు ఎవరి జీవితం ఒక రకంగా ఉండదు, యూనిఫారంగా ఉండదు. ఆ దేహ ప్రారంభాన్ని బట్టి వారు ఏదో అనుభవించవలసి ఉంటే, ఆ దేహంలో ఏదో అనుభవించవలసి ఉంటే అది అనుభవిస్తాడు. అందుకే దాంతో మీరు తాదాత్యం పొందద్దు. తాదాత్యం పొందేవా మీకు పొంగి వచ్చేస్తున్నా. పరిస్థితులు అనుకోవాలంటే మీకు పొంగి వచ్చేస్తుంది. పరిస్థితులు అనుకోవడం అనుకో మీకు పొంగిపోతావు. సరే, దీనివల్ల వచ్చే ప్రమాదం ఏంటంటే మీ భక్తి చూడకూడదు. రహస్యం ఏంటంటే మనం సంతోషంగా ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నామంటే దుఃఖం వచ్చినప్పుడు దుఃఖపడుతున్నాం, సంతోషించినప్పుడు సంతోషించాం, ఏడ్చినప్పుడు ఏడుస్తున్నాను మీరు అనొచ్చు. కానీ దీనివల్ల ప్రమాదం ఏంటంటే భక్తి చెడిపోతుంది, బుద్ధిని హెచ్చు తగ్గులు వచ్చేస్తుంది. అసలు మన గమ్యం ఏంటి, జీవిత గమ్యం ఏంటి? భగవద్గురు సంపాదించడం, భగవంతుల ఐక్యం అవ్వడం. భగవంతుల ఐక్యం మాత్రమే జీవిత గమ్యం. అదే అవి తప్పించి మిగతా స్వప్న సంబంధం. ఒకవేళ మీకు ఏదైనా పరిస్థితులు బాగా అనుకూలంగా ఉన్నాయనుకోండి, అది స్వప్నం అనుకోండి, కలర్. మరి పరిస్థితులు మీకు బాగోలేదు అనుకోండి, అది కలర్. మీకు సంతోషం వచ్చిందనుకోండి, అది కలర్. ఎప్పుడైనా దుఃఖం వచ్చిందనుకోండి, అది కలర్. ఇవన్నీ ఈ రెండు నిజం కాదు. రెండు ఈ రెండాటి వల్ల మీ భక్తి చెడిపోతుంది. భక్తి చెడిపోతే భగవంతుడితో అనుబంధం చెందిపోతుంది. భగవంతుడితో ఎప్పుడైతే అనుబంధం చెందిపోయింది భగవంతుడితో ఐక్యం కాలేము. జీవిత గమ్యం మీ దేహాన్ని ప్రారంభాన్ని తెచ్చిపెట్టి ఏది ఎలా జరగవలసిందో అలా జరుగుతూ ఉంటుంది. బంధం కంగారపడవలసిన పనులు మీరు కంగారపడవలసింది అనేది యాగిటేషన్ అక్కర్లేదు, ఆందోళన అక్కర్లేదు. ఏమి ఏమి వచ్చింది మీకు? మీకేలా మీకు ఇంత డబ్బు వచ్చేసింది అనుకోని అనుకోని మాట్లాడుతుంది. మీ దేహమే శాశ్వతం కాదు. ఆ డబ్బు ఇంత డబ్బు రావచ్చు, లేదా నీకు ఇంత డబ్బు కావచ్చు. లాభ నష్టాలని ఓరో జన్మలను బట్టి మీకు ఈ దేహం వచ్చింది. ఆ దేహ ప్రారంభాన్ని బట్టి లాభ నష్టాలు వస్తాయి. కానీ సంపాదించే వాళ్ళందరూ తెలియని వాళ్ళని పాపం చేసిందల్లా కలిసి లేకపోతే తెలుగు తక్కువని అనుకోకూడదు. అది ఈశ్వర ఖర్చురాజ్ఞే. నేను అక్కడ కూడా అక్కడికి వెళ్ళాలి. ఖర్చురాజ్ఞే అంటే ఇప్పుడు మీరు అనుకున్నదల్లా జరిగితే మీరు తెలియని వాళ్ళు అనుకోకూడదు. ఈశ్వరుని సంకల్పం ఉండాలి. ఒకసారి మీరు అనుకున్న పని జరగవు. మీరు తెలుగు తక్కువ అనుకోవద్దు. ఒకవేళ ఆ దేహంలో ప్రారంభం లేనప్పుడు ఒకసారి మీరు చేసింది కలిసి రాదు. దానివల్ల కూడా మీరు కొన్ని పాఠాలు నేర్చుకోవాల్సిన ఏదో ఉంది. భగవంతుడు మిమ్మల్ని అక్కడ రౌండ్ తిప్పుతాడు, మరుపు తిప్పుతాడు. మీరు కంగారు పడకండి. కానీ ఇవన్నీ స్వప్నాలే. మీరు పేద పెద్ద సంపదలు ఉన్నా రిజులు ఉన్నా అదే కరే. మీరు ఏమైనా ఇబ్బందులు పడుతున్నప్పటికీ అదే కరే. ఇవన్నీ స్వప్నమే. కానీ మనం పొందవలసిన భగవంతుడిని మీరు గొడవలు ఆలోచించే ఒకసారి గర్వం తెచ్చుకుని, ఒకసారి సంతోషం తెచ్చుకుని, ఒకసారి మళ్ళీ ఇంకో రోజు దుఃఖం తెచ్చుకుని ఇక్కడ ఆగిపోతే, ఈ గడప దగ్గర ఆగిపోతే మీకు భగవంతుడితో సంబంధం తెలియపోతుంది. భగవద్ధనం కలదు, భగవంతుడు ఐక్యం కాలేదు. జీవిత గమ్యాన్ని మిస్ అవుతారు. పొందవలసినటువంటి పరమార్థాన్ని మిస్ అయిపోతున్నాం మనం. ఈ చిల్లర విషయాలు, అల్ప విషయాలు, స్వల్ప విషయాలు ఈ దృష్టిలో పెట్టుకుని మనం ఇక్కడ ఆగిపోతే అసలు మనం పొందవలసినదేమో మనం మిస్ అయిపోతున్నాం అని చెప్పి బహు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడే మన ప్రేమ గారు ఈ వీధిలోకి వచ్చేటప్పటికి జగన్నాథ స్వామి గారి జ్ఞాపకం వస్తూ ఉంటారు. ఏదో పెద్దవాళ్ళు ఎలాగైనా పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు ముసల్తాలకి ఎప్పుడు ఉండటం మంచిది. ఏదో సలహాలు చెప్తా ఉంటారు. మనం పని చేయలేకపోయినా శారీరకంగా పని చేయకుండా చేయలేకపోయినా ఏదో ముసల్తాలకి మీకు అన్నం పెడుతున్నాం అనుకోకుండా మీరు ఏదో వాళ్ళు చేసి వాళ్ళు చెప్పిన సలహాలు కూడా వాళ్ళు చెప్తారు. ఎందుకంటే మనకంటే వాళ్ళ జీవితాన్ని తీసుకుంటుంది. వాళ్ళకి మెచ్యూరిటీ కొన్ని కొన్ని మనం వయసును బట్టి నేర్చుకునే విషయాలు ఉంటాయి. కేవలం పుస్తకాలు చదువుకుని నేర్చుకోలేము, వయసును బట్టి నేర్చుకునే విషయాలు ఉంటాయి. ఆ మెచ్యూరిటీ వయసును బట్టి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జగన్నాథ స్వామి గారు ఇప్పుడు వారి అమ్మాయి చెబుతున్నారు, గిరి మనకి రమణానుగ్రహం ఉంటే చాలు జ్ఞానం రావటానికి, కొంతమంది అనుగ్రహం అక్కర్లేదు మనకి అని చెప్పేవారండి మా నాన్నగారు చెప్తున్నారు. ఎప్పుడు దానికి కూడా రమణుడు ఒక మాట చెప్తారు. దీనికి రమణస్వామికి ఆయన చెల్లిచేతను బట్టి ఆయన సాధన బట్టి ఆయనకి జ్ఞానం రాలేదు. ఆయన చెప్పాడు ఆయన ఈశ్వరుడు అరుణాచరిస్తాడు. ఏం చూశాడంటే ఆయన చిన్నతన పూర్వజనం అనుబంధం ఉంది అరుణాచరిస్తాడుతో. ఈశ్వరుడు అంటే మనకి దేవుడని గుర్తొస్తుంది. కానీ రమణస్వామి చిన్నప్పటి నుంచి ఈశ్వర స్మరణ వచ్చి అరుణాచలం అనే స్మరణ వచ్చేది తండ్రి జ్ఞాపకం వచ్చాడు మన తండ్రి. అది ఈశ్వరుడు అరుణాచలం అనేటప్పటికి మన తండ్రి జనక భావన వచ్చింది. కానీ దేవుడు భావన ఎప్పుడు రాలేదు. ఒక ఇంట్లో వ్యక్తిలో అరుణాచలం జ్ఞాపకం వచ్చేవాడికి అరుణాచరిస్తుడు కూడా ఇంట్లో వ్యక్తికే భావన కలిగింది. అరుణాచలం యొక్క వైభవ సాంద పురాణంలో ఉంది, తర్వాత శివ పురాణంలో ఉంది, ఋగ్వేదంలో కూడా ఉంది. ఋగ్వేదంలో కూడా ఉంది. భగవాడి మాటలో మీరు చెప్తున్నానండి, అరుణాచలేశ్వరుడు ఏం చేశాడటండి? ఆ జ్ఞానం యొక్క జ్ఞానం ఈయనకి ప్రసాదించాడటండి. ఎవరికండి? రమణాచార్యుడికి. రమణ గురి మరణానుభవం ద్వారా ఈయనకి జ్ఞానాన్ని ప్రసాదించాడు. జ్ఞానం ప్రసాదించాడంటే సత్యజ్ఞానం అది, నిజాజ్ఞానం కాదు, సత్యజ్ఞానం. మనం కాని మనం కాని విషయాలలోంచి మనం విడుదల చేసేదే సత్యజ్ఞానం. అసత్యంలోంచి, అనిత్యంలోంచి, అజ్ఞానంలోంచి మనం విడుదల చేసే జ్ఞానం సత్యజ్ఞానం ఒకటే. అదే ఆత్మజ్ఞానం, అదే శివజ్ఞానం. చెట్టన్నా వృక్షం అన్నా ఒకటే. ఇంగ్లీష్లో ట్రీ అంటారు, సంస్కృతంలో వృక్షం అంటారు, ఇవన్నీ సరిగైపోతారు. శివుడన్నా ఆత్మన్నా, శివుడన్నా ఆనందం అన్నా, శివజ్ఞానం అన్నా, ఆత్మజ్ఞానం అన్నా, ఇవన్నీ కేవలం సరిగైపోతాం. వ్యక్తం సంపాదిస్తే బోధ ఆగించవచ్చు, మనసును బాగు చేసుకుంటే బలవదనుకుని కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది. మన చిత్తాన్ని బాగు చేసుకుంటే జ్ఞానం కలుగుతుంది, చిత్తాన్ని సంపాదిస్తే భోగం వస్తుంది. దాని ప్రయోజనం దానికి ఉంది, దీని ప్రయోజనం దీనికి ఉంది. మన చిత్తాన్ని బాగు చేసుకుంటాం అనుకోండి, చిత్తాన్ని బాగు చేసుకుంటే ఆత్మజ్ఞానం కలుగుతుంది. మనం ఇష్టం సంపాదిస్తూ ఉండండి, దానికి కూడా ప్రయోజనం, దాని ప్రయోజనం అంటే దాని వల్ల భోగం వస్తుంది. చిత్తం వల్ల భోగం, చిత్తాన్ని బాగు చేసుకుంటే ఏమొస్తుంది, మనకి శాంతి కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది. అది ఏదైనా ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, మన మనస్సు అనవసర విషయాల్లోకి వెళుతుంటే, అక్కడ లేని విషయాలకు వెళుతుంటే మన వాండరింగ్ మనస్సు యొక్క చాపల్యం తగ్గించడానికి ఒకటి దానికి వెళ్తారు, మన శాంతిని పెంచుకోవాలి లోపల. అది రమణ మహర్షి గారు చెప్పారు, పచ్చగడ్డికి మీరు దూడ ఇంకా ఉత్తిగడ్డ వైపు ముఖం చెప్పదు. ఓ దూడ పచ్చగడ్డి తింటాననుకోండి, అది ఇంకా ఉత్తిగడ్డ వైపు ముఖం చెప్పదు. అలాగే మీ మనస్సు కనుక శాంతి దొరికితే, మన హృదయంలో ఉన్న కనుక శాంతి దొరికితే, మనస్సు యొక్క చాపల్యం తగ్గిపోతుంది, మనస్సుకి విషయాల మీద ఆకర్షణ తగ్గిపోతుంది, మనస్సుకి బాధ్య ముఖత్వం తగ్గిపోతుంది, చాలా దూరాల వాటి నుంచి బయటకు వచ్చేయచ్చాం. ఎప్పుడు మీ లోపల ఉన్న శాంతిని చేతికి అందుతే. కొంతమంది అందరూ అంటారు మాకు ఎక్కువ కోపం వస్తుందని మేము కోపం చేసుకుంటున్నాం. మీ మనస్సుని భగవంతుడి వైపు తిప్పిన భగవంతుని స్మరించడం వల్ల కూడా ఆ కోపం తగ్గుతుంది. ఈశ్వరుని స్మరించడం వల్ల కూడా కోపం ఎక్కువ వస్తుందనుకోండి, మీకు చిరాకు ఎక్కువ వస్తుందనుకోండి, అవి ఈశ్వరుని స్మరించడం, నిరంతరం ఈశ్వరుని స్మరించడం వల్ల కోపం తగ్గుతుంది, విసుగు తగ్గుతుంది, చిరాకు తగ్గుతుంది. జ్ఞానానికి ముఖ్యమైన ఒకటి అనక్కువ, ఎగిరి ఎగిరి పడేవాడికి ఏమీ రాదు, అంగి అంగి ఉండేవాడికి ఆత్మానుభవం కలుగుతుంది. రీశ్వరుడు చెప్పాడు, అనకం అనేది, ఆ హ్యూమిడిటీ అనేది, ఆ ఓర్పు అనేది, ఆ సహనం అనేది, క్షమం అనేది జీవితంలో ప్రవర్ లాంటిది వచ్చింది, మంచి పుష్పం లాంటిది. ఆ పుష్పం అన్ని పుష్పాల తోటలో దొరకవచ్చింది, ఎక్కడో ఒక తోటలో దొరుకుతుంది పుష్పం, ఎక్కడో అన్ని తోటలోనే దొరకదు అని చెప్పాడు. దాని అర్థం ఏంటంటే అందరి మనసులోనే సహనం ఉండదు, అందరి మనసులోనే క్షమ ఉండదు, ఎవరు పొద్దుమందులోనే ఇది ఉంటుందని చెప్పడం కోసం పోయిస్తారు అని చెప్పాడు. అన్ని చోట్ల దొరకదంటే అందరు మనుషుల్లో కాదు, మీరు సహనం చూద్దాం ప్రయత్నం చేస్తున్నారేమో, అన్ని చోట్ల ఉండలేదు, ఒక కొద్ది చోట్ల జరుగుతున్నాయి కానీ అందరం కొంతమంది మనుషుల్లో ఇది ఉంటుంది. ఈ సహనం అనేది అన్ని చోట్లలో దొరుకుతుంది, అన్ని చోట్లలో దొరకదంటే అందరి మనుషుల్లో దొరకదు, కొద్ది మందిలో దొరుకుతుంది, ఎవరు కొద్ది మందిలో ఈ సహనం కలిగి ఉంటారు. అనకు ఆత్మజ్ఞానానికి అనకు చాలా ముఖ్యం, ఓర్పు సహనం చాలా ఇంకేదన్న సహనం వల్ల ఆలోచన యొక్క లోతులు పెరుగుతాయి, ఉదయం యొక్క లోతులు పెరుగుతాయి, మన శోకం పెరుగుతుంది, తేలికదనం పోతుంది. కొంతమంది తేలిక మనుషులు ఉంటారు చూడండి, ఆ తేలికదనం అల్పత్వం ఎలా పోతుందంటే, ఎలా పోతుందండి, సహనం వల్ల పోతుంది. ఆ సహనం వల్ల వాడి దీపం అవుతాడు, మనిషి దీపం అవుతాడు. మనం మన లోతుల్లోకి మనం వెళ్ళకపోతే మన లోపల అసలు వైద్యం అనేది బయట నుంచి ఎవరికీ వైద్యం రాదు. ఇప్పుడు అమెరికాకి 44% 45% అది ప్రజల జాపించిన వాడు 2% ఉంది. కాబట్టి జార్జ్ వాషింగ్టన్, జెఫర్సన్, అబ్రహం లింకన్ ఇద్దరిని తప్పించి వాళ్ళకి ఎవరికి జ్ఞాపకం ఉంటుంది, వీళ్ళందరూ అమెరికా పేషెంట్ చేయలేదా? ఈ వైద్యం బయట నుంచి, ఏ మనిషికైనా వైద్యం బయట నుంచి రాదు, లోపల నుంచే వస్తుంది వైద్యం అనేది. జ్ఞానం కూడా బయట నుంచి రాదు, లోపల నుంచే వస్తుంది అది. జ్ఞానం అనేది దూరేదే కానీ పై నుంచి పోసేదే కాదు. ఆత్మజ్ఞానం దాకా ఆలోచించండి, ఏదో ఒక మనిషిలో మనకు ప్రత్యేకత కనిపిస్తాననుకోండి, ఒక వైభవం కనిపిస్తాననుకోండి, ఒక స్పెషాలిటీ అంటే ఏదైనా ఒక ప్రత్యేకత, ఒక అందం కనిపిస్తాననుకోండి, అది లోపల నుంచి వచ్చేది కానీ బయట నుంచి ఎవరికీ రాదు. వైభవం అనేది అధికారం వల్ల రాదండి, ఆ లోపల నుంచి హృదయంలో నుంచి వస్తున్న వైభవం, వైభవం అనేది ఈ జ్ఞానం అనేది సౌందర్యం అనేది లోపల నుంచి వచ్చేది కానీ, లోపల నుంచి ఊరేదని కానీ మనం కుంకుడి వైపు పోసుకున్నట్టు బయట నుంచి పోసేది కాదు, లోపల నుంచి రావాలి అది. అంటే ఇప్పుడు మనం ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే, అరుణాచల ఇస్తుంది ఏం చేశాడు చండి, అసలు జ్ఞానం అనేది ఎలా ఉంటుంది, ఆ నిష్ట ఆత్మ నిష్ట అనేది ఎలా ఉంటుంది, ఆత్మ వైభవం అనేది ఎలా ఉంటుంది మనం చూపించాలనుకున్నాడు. అసలు ఎవరండి అరుణాచలేశ్వరుడు ఏమనుకున్నాడంటే, అసలు జ్ఞానం అనేది ఎలా ఉంటుంది, ఆత్మ నిష్ట, ఆత్మ వైభవం ఎలా ఉంటుంది, పరమాత్మ పరమాత్మ స్థితి, పరమాత్మ నిశ్చితిగా ఉంటుంది అని మనకు చూపించాలనుకుని రమణ భగవానికి జ్ఞానం ఇచ్చి ఆయన జ్ఞానం ద్వారా అరుణాచలేశ్వరుడే మనకి జ్ఞాన వైభవం చూపించాడు. రమణ ద్వారా, రమణ భగవాన్ ద్వారా వ్యక్తమైన జ్ఞానం అంటే శివుడి జ్ఞానమే. అరుణాచలేశ్వరుడు అనుకున్నాడు లోకానికి జ్ఞానం అంటే వైభవం చూపించాలని, అంతకీ మీకు ఎన్నుకుని మీకు జ్ఞానాన్ని ఇచ్చారండి. ఎవరికండి? మీ రమణస్వామిని అంతకు ఎన్నుకున్నాడండి. ఎన్నుకుని ఇంటికి ఎన్నుకున్నాడండి. లోకానికి ఆత్మకి ఆయన యొక్క వైభవం చూపించడం కోసం ఈయన ఎన్నుకుని ఆయన జ్ఞానం ఆయన జరగండి. ఇంటికి ఉపాధి ద్వారా చూపించాడండి. ఇది మాట రంగమలు అని చెప్తాను. సరే, ఇప్పుడు డాక్టర్ గారు వస్తున్నారు. ఇప్పుడు డాక్టర్ గారు వచ్చారు. ఇది 1936 జూలై 4వ తేదీని దేవుడు కాన్వర్సేషన్ 36వ జూలై 4వ తేదీని ఒక డాక్టర్ గారు వచ్చారు. డాక్టర్ గారి పేరు ఏంటంటే బాపట్లాల్ వ్యవహార్. డాక్టర్ గారు ప్రారంభిస్తున్నారు. ఏమంటే మీరు రాసినటువంటి ఉపదేశాలను ఇంతకు ముందు చదివాను నేను. నేను ఇంతవరకు దేశంలో అనేక మంది మహాత్ములు అనేక మంది యోగులను చూసిన దర్శనానికి వచ్చాను. ఒక మహాత్ముడు మటుకు టైం డేకేశ్వరం ఒక మహాత్ముడిని కలిస్తే ఆయన చెప్పాడు, ఇంకా కొన్ని రుణాలు ఉన్నాయి, రుణాలు తీస్తే అనేది ఆత్మజ్ఞానం కలగదని. అంటే కొంతమంది ఏమంటారంటే బాధ్యత విడిచిపెట్టి పారిపోతే మీకు జ్ఞానం వచ్చింది అని. ఒక పని అష్టమని మీరు మానేస్తే అది తమగుణ లక్ష్యం అన్నాడు కృష్ణుడు. శరీరానికి ఏదైనా కొన్ని బాధ కలుగుతున్నామో, శరీరానికి కష్టం కలుగుతున్నామో పని మీరు మానేస్తే అది తమగుణం అది. అంటే మీరు చేయవలసిన బాధ్యతను విడిచిపెట్టి పారిపోతే మీకు జ్ఞానం రాదు. నాకు స్వయంభూ మహత్వం చెప్పాను, ఇప్పుడు బాధ్యతలు ఉన్నాయి, ఆ బాధ్యతలు పూర్తి అయితేనే కానీ నీకు జ్ఞానం రాదు. నేనేమంటారంటే చెప్పట్లేదు. నేను డాక్టర్ గారు ఏమంటున్నారంటే ఆ మహాత్ముని కలుసుకున్నప్పుడు నా కుమారుడికి పెళ్ళి అవ్వలేదు, ఇప్పుడు అయిపోయింది రండి అంటున్నారు. మీ ఇంట్లో మీ పిల్లలు పెళ్లి అయిపోతే మీకు కాలక్షేమం అవ్వటం. దేని గురించి ఆలోచిస్తారు? పెళ్ళిళ్ళు అయిపోయింది. దేని గురించి ఆలోచిస్తారు? మీరు మీ ఇంట్లో పిల్లలకు పెళ్లిళ్ళు అవ్వలేదు అనుకోండి, ఏదో ఆ సంబంధం అని ఈ సంబంధాన్ని ఆలోచిస్తా అంటారు. పెళ్లిళ్ళు అయిపోతే ఇంకా ఆలోచించడానికి మీరు ఆలోచించాలని ఫుడ్ దొరకదు. ఇంటికి డాక్టర్ గారు ఏమంటున్నారంటే మా అబ్బాయి పెళ్లి అయిపోయిందండి, అంటే నా బాధ్యతలు తీరిపోయినాయి అనుకుంటున్నానండి. బాధ్యతలు అయిపోయినాయండి, కానీ శాంతి పదార్థం లేదు. డాక్టర్ గారు ఏమంటున్నారంటే మా అబ్బాయి పెళ్లి చేసేసారండి, మరి మా అబ్బాయి పెళ్లి అయిపోయింది, నాకు ఇంకా శాంతి రావటం లేదు. అంటే మనం శాంతి కోసం ఎక్కడ ఎదుగుతున్నాం? లోపల శాంతి మృదంగా అది కృష్ణుడు అంటాడు, ఈశ్వరుడు, పరమేశ్వరుడు, స్వయంగా భగవంతుడు అంటాడు. బుద్ధిమంతులు అందరూ లోకంలో శాంతి కోసం ఎదుగుతారు, బుద్ధిమంతులు హృదయంలో ఎదుగుతారు. నువ్వు లోపల ఉన్నావు కానీ బయట లేదు. బయట లేదు కానీ నువ్వు బయట వెతికితే దొరకదు. ఉన్న లోపల వెతుకు. ఈ రోజు కాకపోతే ఈనాటి కాకపోతే ముందు నాటి కానీ జరుగుతుంది. లోపల వెతుకు. నువ్వు వెతికే నువ్వు శాంతి లోపల ఉంది కానీ బయట ఎక్కడ లేదు. ఆ మూలతలంకు మూలమానికి తెలియకపోతే జీవుడు మూలతలంకు మూలంకు తెలుస్తుంది దేవుడు. మూలతలంపు మూలం తెలియనంతకాలం నీ జీవుడు. మూలతలంపు మూలం తెలిస్తే నీవే దేవుడు. నీ జీవుడు, నీ దేవుడు. తెలియకపోతే జీవుడు, తెలిస్తే తెలియకపోతే దుఃఖం, తెలియకపోతే అశాంతి, తెలిస్తే సుఖం, తెలియకపోతే అశాంతి, తెలిస్తే ఆనందం. జ్ఞానాన్ని ఆనందాన్ని నిరదీయమేమి. నిజమైన సుఖి జ్ఞాని మాత్రమే. జ్ఞానాన్ని విడిచిపెట్టి సుఖం ఉండదు, జ్ఞానాన్ని విడిచిపెట్టి శాంతి ఉండదు. జ్ఞానానికి మరొక పేరే సుఖం, జ్ఞానానికి మరొక పేరే శాంతి, జ్ఞానానికి మరొక పేరే ఆనందం. గురువు చేసే పని కూడా మానవుడికి సుఖం కావాలి, మానవుడికి సుఖం కావాలి, మానవుడికి శాంతి కావాలి. అది ఎక్కడుందో వాడికి తెలియదు. ఆ సుఖం అనేది ఎక్కడుందో, శాంతి ఎక్కడుందో అక్కడికి ఆ మనస్సును తిప్పాలి. ఆ వైపుకి ఎక్కడైతే సుఖం ఉందో ఆ వైపుకి మీ మనస్సును తిప్పాలి. అలా తిప్పేవాడు మీ గురువు. ఎక్కడైతే ఆనందం ఉందో, ఎక్కడైతే శాంతి ఉందో, ఈ మహిమ జరుపు వెళ్ళిన మహిమలో ఏం లేవు. మనశ్శాంతి లేదు మీ మహిమలు అని తెలుసు. మీరు ఎన్నో మహిమలు మీకు కలుగుతాయనుకో ఒక ఆనవకండి. మీకెంతో ధనం ఉందనుకోండి, మీకెంతో చదువు ఉందనుకోండి, మీకెంతో అధికారం ఉందనుకోండి, శుభ్రంగా భోజన సుఖం ఉందనుకోండి. 3 కోట్లు తింటున్నారనుకోండి, 30 కోట్లు వేసుకుని. కొంతమందికి భోజన సుఖం ఉంటుంది, శుభ్రంగా తింటారు, ఆ చెల్లెలు కూడా అందుతూ ఉంటుంది. భోజన సుఖం బాగా ఉందనుకోండి, ఏమి 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 ఆ సుఖం ఏం చేస్తుంది? మీకు అధికార సుఖం ఉందనుకోండి, భోజన సుఖం ఉందనుకోండి, అన్ని సుఖాలు ఉన్నాయనుకోండి, మీకు లేని సుఖం లేదనుకోండి, కానీ లోపల శాంతి లేదు. భోజన సుఖాలు మీద ఏం చేస్తాం? అధికారులు మీకు దుఃఖం వచ్చేస్తుంది, మీకు భోజన సుఖం ఉంది, అన్ని సుఖాలు ఉన్నాయి, కానీ మీకు దుఃఖం వచ్చేస్తుంది. ఏమి దానివల్ల ప్రయోజనం ఏంటి? ఏది ఇక్కడ ప్రశ్న? మీకు డబ్బుందండి, చదువు ఉంది, అధికారం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ మీకు దుఃఖం వచ్చేస్తుంది. ఏమి మీకు వల్ల ప్రయోజనం ఏంటి? ఇవన్నీ మీకు దుఃఖం రాకుండా ఆపేస్తున్నాయి. మీకు దుఃఖం వచ్చేస్తుంది, మీకు వల్ల ప్రయోజనం ఏంటి? ఒక మోక్షం తప్పించి మీ కానీ మీ స్వప్న సుఖం. అంటే డాక్టర్ గారు ఏమంటున్నారంటే మా అబ్బాయి పెళ్లి చేశాను కానీ శాంతి అంటే దొరకలేదండి అని చెప్పి మీరు మాకు ఏదో శాంతి దొరకటానికి ఆనందం దొరకటానికి ముక్తి దొరకటానికి మార్గం చూపిస్తారని మీ పాదాల దగ్గరికి వచ్చి పాదాల దగ్గరికి రావటం లేదు పాదాలేండి భక్తి కలగటమన్నారు ఈశ్వరుడు ఉన్నాడు అనుకోవటం లేదు ఈశ్వరుడు పాదాలేండి భక్తి కలగటమన్నారు ఆ ఈశ్వరుడు పాదాలేండి మనకు భక్తి కలిగిందే అంటే మన పాట పూర్తి అవుతుంది ఇంకా డాక్టర్ గారు ఏమంటున్నారంటే మీ పాదాల దగ్గరికి వచ్చానంటున్నారు కానీ పాదాల దగ్గరికి రావట్లేదు మీ పాదాల ఎందుకు భక్తి కలగదు లేదు పాదాల ఎందుకు విశ్వాసం కలగటండి ఆ పాదాల ఎందుకు గిరి కలగటారు అసలు మనకి తుని బలం లేకపోతే ఈశ్వరుడు పాదాల ఎందుకు భక్తి కలగదు పూర్వజన్మలో మీరు ఎంతో కొంత సత్కర్మ చేసి ఉండకపోతే ఒకటి ఇదే గుర్తుపెట్టుకోండి మీరు క్యూరిటీ ఇక్కడ కవిత్వం ఈ నెలలో కవిత్వం మాటలో కవిత్వం శాతలో పవిత్రత జ్ఞాపకం పెట్టుకోండి ఈ మెదడులో పవిత్రత ఈ మాటలో ఈ చేతలో పవిత్రత ఈ మూడాటిలోని పవిత్రత ఎంతో కొంచెం లేకపోతే ఈశ్వరుడు పాదాలని చిత్తం నిలబడదు ఒక అరబీకి ఎంత వ్యక్తమైనా నీ చిత్తం మటుకు ఈశ్వరుడు పాదాలలో నిలబడదు అసలు మనకు జ్ఞానం కలగకపోవడానికి ఉంటే కారణం మన స్వార్థం ఇటువంటి మాటలు చెప్పడం భగవానికి ఇష్టం ఉండదు ఏలా గౌరవ ఏలా అంటారు నువ్వు కాని గౌరవం ఏం చెప్తావు నువ్వు ఈయన ఉన్నది నలుగుది రాసి ఉన్నది నలుగుది సద్గీజ్ అని ఒకటి రాశాడు ఈయన రమణ మహర్షి అనే దేవుడి పేరు లేకుండా రాసేశాడు అసలు దేవుడు స్మరణ లేకుండా రాసేశాడు రాసేసి ఇదే తప్పులుండే యుద్ధమని నేను అక్కడ ఆయనకి గణపతి శాస్త్రి గారిని పంపితే తర్వాత ఆ పుస్తకం గణపతి శాస్త్రి గారు తెచ్చి ఏమన్నా అది ఈశ్వర స్మరణ లేకుండా రాసేశాడు ఏమి మంగళశ్వాసం ఉంటుందా ఈశ్వరస్మరణ లేకుండా భగవంతుడి స్మరణ లేకుండా రాసేశాడు ఉన్నట్టు ఏమి మంగళశ్వాసం ఉండదా అది వినాయకంలో అది ఈశ్వరంలో ముందు మంగళశ్వాసం ఉండాలి కదా శుద్ధ అంటే అది ఉద్దేశించండి మీరు ఎట్లా చెప్పకుండా పాయసం తాగుతున్నారనుకున్నారు పాయసం తాగుతుంటే ఇవ్వనిచ్చండి లేదని అడ్డొచ్చింది అనుకోండి బాగా అడ్డొచ్చింది అనుకుంటారు అంటే ఆనంద దేవుడికి మీరు ఇంగ్లీష్ వాడుతున్నప్పుడు దేవుడి తలంపు కూడా ఏదో అడ్డుకునే ఉంటుంది దేవుడి పేరు ఎత్తకుండి గ్రంథం ఉంటారు నాకు ఎవరు అది సరే మీరు రాయండి అన్నారు ఉన్నది దాని మీద పైన మంగళస్వామి గణపశాస్త్రి గారు రాస్తారని గ్రంథంలో ఈశ్వర స్మరణ కూడా ఇస్తారు అద్వైతానికి అద్వైత శిఖరాల గురించి అరుణాచలేశ్వరుడు అందుకే ఎందుకు ఉండాలంటున్నాడు అంటే జ్ఞానం యొక్క వైపు అన్న రెండో వస్తువు ఊరు వైపం ఆ రెండో వస్తువులు లేనటువంటి సుఖం ఆ ద్వితీయం లేనటువంటి సుఖం ఆ జ్ఞానం యొక్క ప్రదర్శించడం ఈ ఉపాధి ద్వారా ప్రదర్శించడం కోసం ఇస్తూ నేను ఎన్నుకున్నానట ఇప్పుడు మన డాక్టర్ గారి దగ్గర ఉన్నాం మీరు ఏ భాషలో చదివి ఉపదేశాలను చదివాలంటున్నారు కదా మీరు ఆర్ని కలుసుకున్నాను వీరిని కలుసుకున్నాను గొడవ మీకు వదిలేశారు బాబు మీరు ఎవరిని కలుసుకున్నారని కూడా అలాగే మనం అయితే అడుగుతాం తింగర మాట్లాడిన వస్తాము ఎక్కడ ఎవరిని కలుసుకున్నారు ఆర్ని కలుసుకున్నారు ఈయన్ని కలుసుకున్నారు ఇటు ఆయన అడగడం ఎవరిని కలుసుకున్నారు ఆత్మ అదంతా మీరు ఉపదేశాలను చదివాలంటున్నారు కానీ ఏ భాషలో చదివారు అంటే ఏమంటున్నాయంటే సంస్కృతం అర్పించిన సంస్కృతం వచ్చాము సంస్కృత భాషలో చదివాను అని అంటున్నాడు మీరు సంస్కృత భాషలో చదివితే శాంతి ఎలా కలగట్లో అందులో ఉండే వృత్తిస్తరే మన స్వస్థత క్రియ భక్తి యోగ బోధాక్ష నిశ్చితం అది ఉపదేశారంలో ఉంది శాంతి ఎలా కలుగుతుందో మీరు ప్రత్యేకమైన అడగక్కలేదు ఉపదేశం ఉపదేశారంలో ఉంది మీరు ప్రత్యేకంగా నన్ను అడగక్కర్లేదు మీరు మనసు స్థిరం కావటం అంటున్నారు శాంతి ఎక్కడ ఉందంటే హృదయస్థానంలో గుర్తుపెట్టుకోండి మీరు భక్తి యోగంలో అధ్యాన యోగంలో ఆ కర్మ యోగంలో లేకపోతే ఏ యోగంలో మీరు ప్రయాణం చేసిన ఇక్కడికి రావాలి హృదయం దగ్గరికి రావాల్సింది జ్ఞానం ఇక్కడ ఎక్కడైతే భగవంతుడు ఉన్నాడు ఎక్కడైతే అంతర్జ్ఞానం ఉన్నాడు ఈశ్వరుడు ఇక్కడికి రావాలి హృదయం దగ్గరికి రావాల్సింది జ్ఞానం ఇక్కడ ఉంది పరమాత్మ మనకు అంతర్యానిగానే ఉన్నాడు అంతర్యాముగా ఉన్నాడు ప్రభు ఉన్నాడు మన యజమాని ఉన్నాడు అంతర్యాముగా ఉన్నాడు వాడి శరీరం మరణించిన వాడు మరణించినట్టండి శరీరాన్ని చంపిన వాడు చంపబడడు అట్టండి పూర్వంలోని అంతర్యాన్ని హృదయంలోని నిజమైన దేవుడిని హృదయంలోని పరమాత్మ వదిలేసి రాళ్ళు చుట్టూరు తిరుగుతున్నాం కొండల చుట్టూరు తిరుగుతున్నాం రక్కల చుట్టూరు తిరుగుతున్నాం చేతిలోన బంగారం వదిలేసి రోడ్డు మీద గాజు మొక్కల కోసం వెతుక్కోవడం ఎలా ఉంటుంది పింక్ మొక్కల కోసం నీ హృదయంలో అంతర్యాన్ని ఉన్న పరమాత్మని వదిలేసి ఎక్కడో అక్కడ దిగుతున్నాడు, ఇక్కడ దిగుతున్నాడు, వెతుక్కోవడం కూడా అటువంటి భగవద్గీత పదం కూడా అధ్యాయంలో అర్జునుడు చెబుతూ చిన్న మాట ఉంది రాజు గౌకి మిస్ అవ్వకూడదు మనం. కృష్ణుడు ఏం చేస్తాడు, సడన్ గా స్పీడ్ గా ఎక్కువ స్లో చేసి మధ్యలో మాట చెప్పి వదిలేస్తూ ఉంటాడు. టర్నింగ్ తీసుకున్నప్పుడు ఎక్కడో టర్నింగ్ తీసుకుంటాడు, టర్నింగ్ తీసుకున్నప్పుడు మనం కూడా కారు స్లో చేస్తున్నాడు. ఆయన సడన్ గా చెప్తాడు, చెప్తాడు ఒక చోట నీకు ఎవడని ఇష్టలు ఉన్నారనుకో, వాళ్ళ జగన్ కలిసి వచ్చిందనుకో, నీకు ఎవడని ఇష్టలు ఉన్నారనుకో, వాళ్ళ జగన్ కలిసి వచ్చిందనుకో, వాళ్ళు కలిసి వచ్చిన తర్వాత ఏదైనా ప్రెజర్ తీసుకుంటావు అనుకో, దానివల్ల కూడా నీ భక్తి మార్గం భక్తి మార్గం భక్తి మార్గం తప్పిపోతున్నాను. రైలుకి ఎత్తనే ప్రయాణికులు అయిపోతారు, దారికి ఎత్తనే ప్రయాణికులు అయిపోతారు. వాళ్ళ జయ ప్రారంభం ఉంది వచ్చింది సరే అలా వదిలేయండి, దానివల్ల మీకు పొందరా మీకు పొంది రాకుండా చూసుకోండి. ఈ చిన్న చిన్న విషయాల్లో మనం అజాగ్రత్తలు ఉంటామంటే దారి తప్పిపోతాం. వాళ్ళు దారి తప్పేందుకు ర్యాండమ్ కి వెళ్ళిపోయామనుకో, 10 మైళ్ళు మరి వెనక్కి రావాలి, మరి బయట పాత్రలోకి రావడం, మరి వెనక్కి 10 మైళ్ళు వెనక్కి ప్రయాణం చేయాలి. మనస్సు ఎవరికి విజృంభించడం తీర్థ విజృంభిస్తుంది, దాన్ని లోపలికి ఉపసంహరించడం కష్టం. హృదయస్థలంలో మీ మనసు నిలబెట్టు, అదే పని, అదే కర్మ, అదే భక్తి, అదే యోగం, అదే జ్ఞానం. అంటే నువ్వు మీకు సత్యానుభవం కలగాలంటే మీ హృదయంలో ఒక నిజం ఉంది, అది చాలు లేని పదార్థం. ఇవాళ పచ్చగా ఉంది, రేపు ఎండిపోయేది కలిగి యోగం పుట్టినా పుట్టిక లేని వస్తుంది మీ హృదయంలో ఉంది. పుట్టిక అనేది ఎలా ఉంటుందో తెలియని వస్తువు నీ హృదయంలో ఉంది. అది పూర్ణ సత్యం, అది సకం సకం సత్యం కాదు, మీ హృదయంలో ఉంది పూర్ణ సత్యం. అక్కడికి వెళ్ళే వరకు బైబిల్లో చెప్తాడు, ఈ మాస్టర్ నో దట్ ట్రూత్, యూ షాల్ నో దట్ ట్రూత్ అండ్ ద ట్రూత్ షాల్ బి ఫ్రీ ఫర్ యూ. మీ హృదయంలో ఒక సత్యం ఉంది, మీ హృదయంలో ఒక నిజం ఉంది. అక్కడికి వెళ్ళే వరకు దానికి సంబంధించి నీకు అనుభవం వచ్చే వరకు నువ్వు స్వతంత్రము అవ్వలేవు, స్వతంత్రము కాలేవు, నీ సుఖిని కాలేవు, నీ జ్ఞానిని కాలేవు. లోక విషయాలు నువ్వు తెలుసుకుంటున్నావు, ఆ తెలుసుకున్నవాడు అంటే నిజం, తెలియబడే విషయాలకు అంతే నిజం. మనస్సు ఎంత నిజమో జాగ్రత్త అంతే నిజం, మనస్సు ఎంత నిజమో జియాలజీ అంతే నిజం, మనస్సు ఎంత నిజమో బోటనీ అంతే నిజం, మనస్సు ఎంత నిజమో మెడిసిన్ కూడా అంతే నిజం, మనస్సు ఎంత నిజమో చెమిటిసీ కూడా అంతే నిజం. నేను సాక్షిక సత్యాలు, నేను నేనంటున్నా నేనెంత నిజము, ఈ విద్యలు కూడా అంతే నిజం, ఉద్యోగం ఎంత నిజము, దేశం లోపల నేను ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు, నీ లోపల నేనే అంత నిజమా, కనిపిస్తున్నటువంటి ప్రపంచం ఎంత నిజమా, నువ్వు నేర్చుకుంటున్న విద్యలు కూడా అంతే నిజం. ఇవన్నీ కూడా బియ్యం నేను చుట్టూ నువ్వు తిరుగుతావుంటే, ఒకటి శరీరం, రెండు మనస్సు, మూడు బుద్ధి, ఈ మూడు చుట్టూ నువ్వు నేర్చుకునే విద్యాన్ని తిరిగితే ఇవన్నీ ఓవరకం చేసి నువ్వు లోపలికి వెళ్తే నా సత్య ప్రార్థన నీకు తెలియదు. ఇక్కడ భగవాన్ ఉపదేశారం చూడగలేదా, ఉపదేశారంలో ఇదంతా ఉన్నదే, ఆ డాక్టర్ గారిని వినిపించేస్తున్నారు. ఉపదేశారంలో ఉన్నదే, లోపలికి వెళ్ళే ఉదయంలో ఉంటే సరిపోదు, ఉదయంలో ఎండాలు వెళ్తామా మనం, ఆ తోకం ఉందా మనకి, ఆ బరువు ఉందా, ఉదయంలో వెళ్ళండి. ఉపదేశ్వరంలో చెప్పేశాను కదా, ఏం చెప్తున్నారు స్వామివారు ఋషి గారు చెప్తున్నారు, ఎవరు వెళ్తారు ఉదయంలో వెళతారు, తోకం ఉందా, ఏమైనా బరువు ఉందా వెళ్ళటానికి, నీకున్న అంతస్తు ఏంటి, నీకున్న యోగ్యత ఏంటి, నీకున్న అర్హత ఏంటి లోపలికి వెళ్ళటానికి, నీకేమైనా వైరాగ్యం గురువు తెలుసా, అభ్యాసం గురువు తెలుసా, ఏమైనా ప్రాక్టీస్ చేస్తున్నావా, సాధన చేస్తున్నావా, ఎప్పటికి వెళ్తావు నువ్వు, ప్రతి చిన్న విషయానికి వారు ఏమనుకుంటారా, వీరు ఏమనుకుంటారా అనుకున్నారు, మీరు ఎక్కడికి వెళ్తారు, నువ్వు వెళ్దామని మీరు మేము చెప్పినప్పుడు బాగానే ఉంటుంది, మీరు మీరు ఎప్పుడు బాగానే ఉంది. ఇక్కడ ఏంటంటే అసలు రహస్యం ఏంటంటే ఆ లోపల వాసన మన వెళ్ళని వాళ్ళు జన్మాంతరం గురించి వచ్చే సంస్కారాలు మనకు ఉంటాయి. జన్మాంతరం అది ఇంకోటి ఈశ్వరాగ్రహం లేకపోతే సినిమా చూసే అలవాట్లు ఇంకోటి బయటకు రాదు. ఒక మనిషికి 10 దుర్గుణాలు అన్నాయకుండి భగవద్గుణం లేకుండా ఒక్క దుర్గుణంలోంచి వాడు బయటకు రాలేదు, ఎంత సాధన చేసాం సార్. లోపల టెండెన్సీ ముద్రలు పడి ఉంటాయి, ఇప్పుడు పోస్ట్ కార్డు మీద పోస్ట్ వాళ్ళ ముద్రలు ఎలాగేస్తారో మన మనసులో ముద్రలు ఉంటాయి. ఆ లోపల వాసన మనం లోపల ప్రయత్నం చేస్తామని ఆ వాసన ఏం చేస్తుందంటే ఒకసారి పైకి మనం చేజ్ చేస్తుంటాం. మనకి కోపం వచ్చినట్టుంది, అది ఒకటి నిజం చేయలేదనిపిస్తుంది, అది ఉంటే అదే ఆత్మనికి ఇస్తుంది, ఏది ఆ కోపమే ఆత్మ, ఆ కోపమే సత్యం అనిపిస్తుంది, అంటే లోపల దేవుడు బయటకు వచ్చేస్తాం. అంటే వాసన అది విజృంభించినప్పుడు జాగ్రత్త బాగా అర్థం చేసుకుంటాయి, అదే సత్యం, అదే ఆత్మ అనుకుంటాం, దాంతో కలిసిపోతాం, ఇంకా లోపలికి వెళ్ళలేదు, ఇదే రహస్యం. ఇది మనం ఫీల్ అవ్వటానికి ఇదే కారణం, ఈ వాసన సమూహమే అజ్ఞానం. కటికి చీకటి వచ్చిన దీపం ఒకసారి వెలిగిస్తాం అనుకోండి, ఎంతో కొంత వెలుతురు కనిపిస్తూ ఉంటుంది. ఆ ఈశ్వరుని యొక్క మాట, ఆ గురువు యొక్క మాట ఒకసారి దీపంలా పనిచేస్తుంది. కటికి చీకట్లో ఉన్నాం అనుకోండి, ఎటు మొక్కలు ఎటు చూసినా చీకటి, అలా గుమ్మ అయిపోయిందో ఒకసారి తెలియదు మనకి, మనకనే తెలియదు ఒకసారి లైట్లు ఆడిపోయినటువంటి అది ఎటు బొమ్మ ఉందో మనకే తెలియదు. అప్పుడు కట్టికి చేకట్లో ఏదైనా చిన్న దీపం ఒకటి కనిపిస్తారనుకోండి, బతికేమనిపిస్తుంది. అలాగే డార్క్నెస్ లో ఉన్నప్పుడు, ఆ అజ్ఞానం ఉన్నప్పుడు, ఆ గురువు చెప్పిన మాట, ఆ ఈశ్వరుని చెప్పిన మాట, ఆ వేదం చెప్పిన మాట, ఉపనిషత్తుని చెప్పిన మాట ఒకసారి చిన్న దీపం లాగా మీకు ఉపయోగిస్తాం. అజ్ఞానం నుంచి విడుదల చేసేవాడు గురువు మాత్రమే. ఎక్కడ ఉన్నాము? లోపలికి వెళ్ళు, హృదయంలో ఉంది, ఉన్నదంతా హృదయంలోనే ఉంది, బయట ఏం లేదు అని చెప్తే, మనం హృదయంలోకి వెళ్ళటానికి మనకు వైరాగ్యం లేదు కదా, అంత వైరాగ్యం మనకు లేదు. ఒకవేళ మనం ప్రయత్నం చేసినా వాసన అక్కడికి వెళ్ళను, మన టెండెన్సీ వాసన అక్కడికి వెళ్ళాము, అలవాట్లు అక్కడికి వెళ్ళము. హృదయంలోకి హృదయాత్మకంగా మనం ప్రయాణం చేసి ఆ లోతుల్లో గట్టిలో దేశానికి వెళ్ళేటప్పుడు మన అలవాట్లు, మన సంస్కారాలు, మన వాసనలు అక్కడికి వెళ్ళనివ్వు. ఒకవేళ ఎవరికైనా ప్రయత్నం చేసిన బయటికి గెంటికి వచ్చేస్తాయి. ఒకవేళ ఈ వాసనలు మరపెట్టేసి, వాసనలు మరిపించేసి, మీ తెలివి చేతులను ఉపయోగించి ఈ వాసనలు మరిపించేసి అవి వెళ్ళిపోయారనుకోండి, ఇంకా అనుకోండి అక్కడ మిమ్మల్ని వాసనకి ఇవ్వాలనుకోండి. ఎలాగ మీ రాజోపాచారాలు మీ తెలివి చేతులన్నీ ఉపయోగించేసి అక్కడ వెళ్ళిపోయారనుకోండి, ఏదో రకంగా వెళ్ళిపోయారండి. కొంతమంది చాలా తెలివి చేతులు ఉంటాయి, అలా తెలివి చేతుల మీద పనులు పూర్తి చేసేసుకుంటూ ఉంటారు. కొంతమందికి అలా అది కూడా గిఫ్ట్, బలవంతుడు పరమాత్మ ఇచ్చిన గిఫ్ట్, ఒక మంచి తెలివి ఉంటుంది. ఒకవేళ మీరు అలా వెళ్ళిపోయారండి కొన్ని హృదయంలోకి, ఆ వాక్యాన్ని మననం చేసి మననం చేసి, ఒకవేళ మీరు అలా వెళ్ళిపోయారండి కొన్ని హృదయంలోకి, ఆ వాక్యాన్ని మననం చేసి మననం చేసి, భగవద్గీతలో భగవంతుడు చెప్పిన వాక్యాన్ని మననం చేసి మీ వాసనలు మరపెట్టేసి అవి అజాగ్రత్తలు, మీ మా వాసనలు అజాగ్రత్తలు ఉన్నప్పుడు మీరు లోపలికి వెళ్ళిపోయారనుకోండి. వెళ్ళిపోతే ఏదో ఇది మనం వదిలేసి మనం మరిపించేసి వెళ్ళిపోయారని మీరు తిరగబట్టుకుని మళ్ళీ లాక్కొస్తాం. అందుకని అర్థం ఏంటంటే, వాసన క్షయం అవ్వకుండా, వాసన రహితం అవ్వకుండా, వాసన పూర్తిగా నశించకుండా, వాసన ఏడుతో సహా నశించకుండా, మీరు అక్కడ హృదయంలోకి వెళ్ళినా మీరు అక్కడ ఉండడం మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. అంటే అక్కడ జ్ఞానం అంటే వాసన కూడా పూర్తిగా క్షయం అయితేనే అక్కడ మీరు నిలబడగలరు, లేకపోతే నిలబడగలరు. ఇంకో మాట మీరు గుర్తు పెట్టుకోండి, మనం కోటి జన్మలు ఎత్తున్నాం, జ్ఞాపకం పెట్టుకోండి, కోటి జన్మలు ఎత్తున్నాం. ఆ హృదయంలోని నిజం దగ్గరికి మనస్సు వెళ్ళి వరకు అది చేపలను తగ్గిపోవడం. మొత్తం ఈ భారతదేశానికంటే మిమ్మల్ని రాజకీయం చేసేసిన సరే, మీరు ప్రధానమంత్రి పదవి ఇచ్చిన సరే, ఈ భారతదేశానికంటే మీరే చక్రవర్తిని మిమ్మల్ని చేసేసిన సరే, ఆ మనస్సు నిజం దగ్గరికి, హృదయంలోని నిజం దగ్గరికి వెళ్ళి అక్కడ చీరకడ లయం అయ్యేది కలిగిపోయే వరకు మీ మనసును సంతృప్తి ఉండదు, మీ మనసు నిలబడదు, మీ మనస్సుకు వ్యాకరించిపోదు, మీ మనస్సును దుఃఖం వెంటాడుతూనే ఉండదు. డాక్టర్ గారు చెప్తున్నారు, బొత్తిగా లేని వాళ్ళం కాదండి, మాకే చిన్న చిన్న భోగాలున్నా, చిన్న చిన్న సుఖాలు ఉన్నాయి, ఏదో సినిమా కలుపుకున్నాం, సిగరెట్ కాల్చుకుంటున్నాం, మాకు ఫ్రెండ్షిప్లు ఉన్నాయి, ఏదో చిన్న చిన్న సుఖాలు ఉన్నాయంటే అక్కడ మనసు నిలబట్టలేదు. నిలబట్టలేదంటే ఆ సుఖం సరిపోతున్నాయని మనసు అనుకుంటాడు, అది సుఖం అయితే కదా. సుఖం అలా కనిపించే దుఃఖం, అది డాక్టర్ గారు చెప్పలేకపోతున్నారు. అది ఏంటది, నాకు చిన్న చిన్న సుఖాలు ఉన్నాయి, సుఖాలు కలిసి సుఖంలా కనిపించే దుఃఖాలు అవి ఏంటి, సుఖాలలాగా కనిపించే దుఃఖాలు అంటే పరిణామాలు, అయ్యో పరిణామాలు ఈ దుఃఖాన్ని తీసుకొస్తాయి. మీ డాక్టర్ గారు ఏదైతే చిన్న చిన్న సుఖాలు అంటున్నారో అవి పరిణామాలు దుఃఖాన్ని తీసుకొస్తాయి. నీ హృదయంలో ఉన్న శాంతిని, నీ హృదయంలో ఉన్న సుఖాన్ని తప్పించి బయటన్న విషయాన్ని, ఏ విషయాన్ని నువ్వు ఎంజాయ్ చేసినప్పటికీ రెట్టింపు రెట్టింపు వడ్డీతో సహా నువ్వు దుఃఖం అనుభవించవలసింది. మామూలుగా కాదు, వడ్డీతో సహా ఆ జ్ఞానం వైభవం అట్టండదు. ఆ జ్ఞానం వచ్చేసినటువంటి వాడు ఏదన్నా ఆత్మ గురించి ఏమైనటువంటి, ఏది చూసినా ఆత్మ గురించి ఆత్మ చూస్తున్నట్టు, దానికంటే ద్వితీయం ఉండబెట్టిన వాడికి, వాడు విన్నదే ఆత్మ అంటున్నారు. వాడు ఏది విన్నా ఆత్మ కింద ఉంటుందట. ఎవరికి జ్ఞానికి చూసింది ఆత్మ, తాను ఆత్మ, విన్నది ఆత్మ, చూసింది ఆత్మ, ఉన్నది ఆత్మ, ఇంకా వాడికి దొక్కడం ఏంటి? మీరు అందరూ ఇక్కడ కూర్చున్నారు, మీ ఇంటికా నుంచి కౌరు వస్తున్నారు కూడా, మీ అత్తగారు ఎవరైనా చచ్చిపోయారని ఈ సుఖం అంత సారంగా బాగుతుంది. ఇంట్లో ఎవరైనా చనిపోయిన ఇప్పుడు కౌరు వస్తుందనుకోండి, ఏమంటే మీకు వెంటనే ఏమవుతుంది, మీ యొక్క శాంతి చెడిపోతుంది, ఆనందం చెడిపోతుంది, ఎంతవరకు మీకు సంతోషం సడన్గా మీకు ఒక్కడికైనా మారిపోతుంది. కానీ జ్ఞానిక దక్కింది, ఇంటికాడ అత్తగారు చచ్చిపోయినట్టు జ్ఞానం గురించి వచ్చింది, ఆత్మ గురించి శ్రవణం చేసినట్టు ఉంటుంది. ఆత్మను తెలియకుండా ఆత్మడ అత్తగారు ఎవరు ఆత్మే, ఆత్మ తెలియకుండా అత్తగారు చచ్చిపోతారు, అది ఆత్మే. అది ఆత్మ అంటే పురుషుడు, జ్ఞానం, పురుషోత్తముడు, ఈశ్వరుడు. ఆత్మ అంటే ఎవరు, ఈశ్వరుడే, బ్రహ్మమే. చూసేది ఆత్మ, వినేది ఆత్మ, ఉన్నది ఆత్మ, శరీరం ఉంటే ఆత్మ, శరీరం నశిస్తే ఆత్మ, శరీరం చనిపోతే ఆత్మ, లోపం కనిపిస్తే ఆత్మ, కనిపించకపోతే ఆత్మ, ఉన్నది ఆత్మ. అజ్ఞానే యొక్క వైభవం. ఈ వైభవం చూపించడానికి అరుణాచలేశ్వరుడు ఈయనకి జ్ఞానం పడేశాడు. అంటే జ్ఞానం యొక్క వైభవం ఎలా ఉంటుందో ఒకసారి రమంతో మనకు చూపించడం కోసం ఈయన అనుగ్రహించి వీడికి జ్ఞానం ఇచ్చి మన ఏమున్నా పడేశాడు సోఫలో కూర్చుని. ఇట్టి జరా జ్ఞానం యొక్క వైభవం. నన్ను ఎది చూసి కొండకుండా అనుకుంటున్నాడు, నన్ను చూసి కొండ కదరా, ఇది జ్ఞానం. ఆ గ్లోరీ జ్ఞానం యొక్క గ్లోరీ చూపించడానికి నేను కొండ కొండ అనుకుంటున్నావు, కొండ కాదు ఆ జ్ఞానం యొక్క వైభవం. నేను మెజెస్టీ దాంట్లో అందాలి. ఆనందం వికారంగా ఉంటుంది అనుకోకండి, ఆనందం అందంగానే ఉంటుంది. ఆనందం అనేది అగ్నిగా ఉంటుంది అనుకోకండి, ఆనందం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ ఆనందం కలిగితే, ఆనందం మీకు అనుభవంలోకి వచ్చింది అనుకోండి, దేవతలు కూడా మిమ్మల్ని చూసి అసూయపడతారు. అట్టి చెప్పిన వైభవం అంటే జ్ఞానం యొక్క వైభవం ఎటువంటిదంటే దేవతలు కూడా మిమ్మల్ని చూస్తే అసూయ వస్తున్నట్టు వారికి తెలియదు. జ్ఞానం యొక్క వైభవం అట్టు అయితే నా మనస్సు నిలబడి ఏదో చిన్న చిన్న ఉన్నాయనుకోండి మనకు సుఖాలు, అక్కడ మనస్సు తృప్తి పడటం లేదు. అసలు ఏమీ లేదు వాళ్ళని కాదండి, ఏదో చిన్న చిన్న బోధాలు ఉన్నాయి. ఇంట్లో మా మనవాళ్ళు ఉన్నారు, వాళ్ళతో ఏదో పిచ్చాపాటు మాట్లాడి సుసంతో ఇస్తున్న వాళ్ళని ఏదో వాళ్ళ దగ్గర నుంచి వచ్చి వాళ్ళు ఏదైతే తప్పుడు 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 మాట మాట్లాడుతున్నాయంటే మా అబ్బాయి మా మనవడే జ్ఞానం ఏమనుకుంటున్నాం. ఏదో చిన్న కారు ఒకటి ఉంది, సినిమా కడతా ఉంటాం, అసలు బుద్ధిగా సంతోషాలు లేకుండా ఏం లేని అంటున్నారు లాక్షగా. మేము బుద్ధిగా పాడైపోయినండి, మాకు మాకుండి సంతోషాలు మాకున్నాయి, మాకుండి ప్రెషర్స్ మాకున్నాయి, కానీ మనస్సు అక్కడ ఆగటం లేదని తృప్తి సాటిస్ఫై లేదని సాటిస్ఫాక్షన్ లేదంటున్నారు. మా బుద్ధిగారు బాగా మాట్లాడు, మా మనవాడు బాగా మాట్లాడుతున్నాడు కానీ బాగా మాట్లాడుతున్నాడు, తప్పని తప్పుడు మాట్లాడి చాలా బాగుంది అనుకుంటున్నాను అనుకోండి, 2 నిమిషాలు ఇంకా ఎంతసేపు అనుకుంటాను, మళ్ళీ తను మనస్సు అక్కడ ఆగటం లేదంటున్నారు. సరే డాక్టర్ గారు బాగానే చెప్తున్నారు, పాప నేను అన్యాయంగా మాట్లాడుతున్నాను, న్యాయంగానే మాట్లాడుతున్నారు డాక్టర్ గారు. అంటే ఆయన రోగాలు చూస్తారని కానీ ఆయన మనసులో రోగాలు అని చెప్తున్నారు ఆయన. ఆయన బాగానే చెప్తున్నారు డాక్టర్ గారు, అంటే ఆయన ఏం మోసం చేసుకుంటానండి డాక్టర్ గారు. డాక్టర్ గారు బాగానే చెప్తున్నారు కానీ తృప్తి లేదండి. అప్పుడు మనసు ఆడటం లేదంటే గొడవనే అంటున్నారండి, ఆయన గొడవ ఆయన. ఈ డాక్టర్ గారు నా మనసు ఆడటం లేదు, నా మనసు ఆడటం లేదు అంటే అది మానసం తుచి అది ఉపయోగిస్తారు అంటే ఆ మాట కూడా మానసం తుచి మార్గనే కృతి నైవ మానసం మార్గాడితే మనసు ఆడటం లేదు ఆడటం లేదు ఉంటే ఉండదు అది లేదంగా చూసుకోండి అసలు. ఈ మనస్సు యొక్క అసలు మనస్సునే మానసు మనస్సు ఎక్కడి నుంచి వస్తుందో చూసుకోండి. మీరు మీకు మనస్సులో తెలుస్తుంది, మీకు లోపల చైతన్యం తెలియకపోయినా మనస్సు ఎక్కడి నుంచి వస్తుందో మనస్సు అనేది తెలుస్తుంది. ఈ మనస్సు గారు ఎవరు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, మనస్సు అంటే ఏంటి, మనస్సు అంటే తలంపుల సమూహం. అంటే మీకు మీకు సంతోషం వచ్చినా తలంపే, దుఃఖం వచ్చినా తలంపే, అదే దేహం చనిపోయేది తలంపు, దేహం పుట్టడం తలంపు, దేహానికి వచ్చే రోగం తలంపు, దేహము తలంపు. ఒకసారి తమ్ముడు ప్రకాశం గారు భగవాన్ని ఒక ప్రశ్న అడిగారు, ఏం ప్రశ్న అడిగారంటే దుఃఖము తలంపు అని, దుఃఖము తలంపు కాదు అన్ని తలంపులు దుఃఖమేనండి. ఈ సారో ఏ తాతను భగవాన్ కూడా కొంచెం ఇంగ్లీష్ వచ్చును, పూర్తి రాదు కానీ కొంచెం కొంచెం ఇంగ్లీష్ వచ్చును. ఆయన ఏమన్నానంటే ఆరు తలసారు సార్ అప్పుడు మీకు ఎన్ని రకాల తలంపులు వస్తే అన్ని తలంపులు దుఃఖమే. అంటే ప్రస్తుతం మీకు ఏదైనా ఈ తలంపు బాగానే ఉంది దీనివల్ల దుఃఖం రావటం, ప్రస్తుతానికి ప్రజెంట్ టెన్షన్ వర్తమాన కాలంలో ఆ తలంపు వల్ల మీకు దుఃఖం రాకపోయినా ఆ తలంపు మీకు ప్రస్తుతం సంతోషం తీసుకొచ్చిన సమీపంలోనే ఆ తలంపు మీకు దుఃఖం కింద మారిపోదు. సమీప భవిష్యత్తు లేదు నియర్ ఫ్యూచర్. ప్రముఖులు ప్రకాశం గారు అడిగిన ప్రశ్న ఈ సారో ఏ ఫ్యాక్ట్, ఆయన అడిగింది ఆ పరిస్థితి అన్ని తలంపులు ఏ రకమైన తలంపు వచ్చినా దుఃఖానికి దారి తీస్తుంది. అదే మనస్సు తలంపుల యొక్క సమూహం. మైండ్ ఈజ్ ఏ బండిల్ ఆఫ్ థాట్స్, అంటే అనేక గడ్డి పరకలు కలిపితే గడ్డి సాడ్ అవుతుంది. అలాగే అనేక తలంపులు కలిపితే దాన్ని ఏమంటున్నాడు, దానికి మనస్సు అని పేరు పెట్టారు, దానికి మనస్సు అని పేరు పెట్టారు. దేహం మన దేహం చనిపోయినప్పుడు ఏమనుకుంటాం మనం, చనిపోతున్నాను 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 అనుకుంటున్నాం. అది కూడా ఈ లోపల ఉన్న ఆత్మ అనుకోవడం చనిపోతున్నాను చనిపోతున్నాను, అది పుట్టలేదు కాబట్టి చనిపోతున్నాను ఎందుకు అనుకుంటుంది, చనిపోయేవాడు ప్రతివాడు నేను చనిపోతున్నాను నేను చనిపోతున్నాను అనుకుంటాడు. అదేంటి అదేంటని తలంపు, అది కూడా నేను చనిపోవటం కూడా నిజం కాదు, పుట్టడం నిజం కాదు, చనిపోవటం నిజం కాదు, నీకున్న దుఃఖము నిజం కాదు, నీకున్న సంతోషము నిజం కాదు. ఇక్కడ భగవాన్ ఏం చెప్తాడంటే నీకు సంతోషంగా ఉన్నా నువ్వు దుఃఖంగా ఉన్నా అప్పుడు కూడా నువ్వు ఎదిగా ఉన్నావు అదిగా ఉన్నావు కానీ ఇదిగా లేదని ఇంటికి ఎలా అనిపిస్తాను మీకు సంతోషంగా ఉన్నా మీకు దుఃఖంగా ఉన్నా, ఆ దుఃఖంలో ఉన్నప్పుడు సంతోషంలో ఉన్నప్పుడు వికారంలో ఉన్నప్పుడు ఏదిగా ఉన్నావో అదిగా ఉన్నావు, కానీ ఇదిగా లేదు ఉన్నట్టుగా అనిపిస్తాను. మనసుకి ఎప్పుడు ఈ డాక్టర్ గారితో భగవాన్ ఏమంటారు అనుకోండి, మీరు మనసుకి ఎప్పుడు అశాంతి అంటే ఏంటి ఇది పోయింది ఏంటి అంటారు. ఇక్కడ అంటారు నేను దానికి అశాంతి అడిగితే నీకెందుకు, దానికి అశాంతిగా ఉంది దీనికి మనసు నీకే నీ దీన్ని ఏం నీకేం పోయిందా, నీకేం పోయింది ఇదేం గొడవ ఉండదు. మనసుకి అశాంతిగా ఉంటే మనసుకి అశాంతిని ఉండనే అది నువ్వు కాదు కానీ నీకేం పోయింది, నువ్వు మనసువా మనసుకి అశాంతి, నీకు అశాంతి లేదు మనసుకి అశాంతి కాదు, నీకు అశాంతి ఏం లేదు ఎవరికి అశాంతిగా ఉంది మనసుకి అశాంతిగా ఉంది ఉండనే నీకేలా నీకేలా, నువ్వు అది కాదు కదా ఏమి అశాంతి నువ్వు కాదు కదా నీకే నీకేం పోయింది ఇందులో, దాన్ని అశాంతిగా ఉంటే ఉండని దేన్ని, ఆ దేహం చనిపోయి చనిపోయి మనసుని అశాంతిగా ఉంటే ఉండని నీకే నీకేం పోయింది ఇందులోని, నీకెందుకు పోయే కాలం నీకొచ్చి నష్టం ఏంటి ఇందులోని. ఇక్కడికి అందుకనే భగవంతుడు ఒక చోట చెప్తాడని చూడండి, భగవానికి ఆగోడం ఎందుకు చెప్పమంటాడు భగవాన్. భగవంతుడు ఏమంటాడండి, దేహానికి రోగం వచ్చినప్పుడు ఇటువంటి భగవాన్ చెప్పడం, దేహానికి రోగం వచ్చినప్పుడు మనసుకు కుదిరి లేనప్పుడు, దేహానికి రోగం వచ్చినప్పుడు మనసు కుదిరి లేనప్పుడు మీకు వ్యాకులత వచ్చేస్తుంది, ఆ వ్యాకులతో నుంచి విడుదల పొందటానికి సాధనా బలం ఉండాలి. ఈ భగవాన్ చెప్పడం లేదా మరి ఆయన కూడా ఆయన నెత్తికి కట్టడం ఎందుకు, ఆయన తరగతి చుట్టడం ఎందుకు, ఈ గొడవ ఇంతే కానీ అది నీకేలా అంటున్నారు. అది మామూలుగా చేసిన సంసార పక్షంగా చెప్తున్నాను, దేహానికి రోగం వచ్చినప్పుడు మనసుకి మనసు కుదిరి లేనప్పుడు నువ్వు అప్పుడు బ్రెయిన్ బ్యాలెన్స్ చేసుకోవడం కష్టం, అప్పుడు నీకు చాలా సాధన బలం ఉండాలి. ఈ మాట ఇంటికి చెప్పానంటే భగవంతుడు నీ శరీరంలోంచి ప్రాణం విడిపోయేటప్పుడు, నీ శరీరంలోంచి ప్రాణం విడిపోయేటప్పుడు ప్రాణం నువ్వు కాదనుకో, ప్రాణం నువ్వు కాదనుకో, అయినప్పటికీ శరీరం ప్రాణం వేరైపోతుంది కదా. చచ్చిపోవడం అంటే ఏంటి, శరీరం ప్రాణం వేరైపోతుంది అదే చచ్చిపోవడం. ప్రాణం శరీరంతో చనిపోయిన సెపరేట్ అయితే శరీరం శవం అవుతుంది, ఆ శరీరం ఏమవుతుంది శవం అవుతుంది, దాన్ని తీసుకెళ్ళి మనం శ్మశానంలో తయారు చేస్తుంది. ఆ ప్రాణం సెపరేట్ అయినప్పుడు నీ బుద్ధి కుదిరిగా ఉండదు, నీ బుద్ధి వ్యాకులంగా ఉంటుంది, నీ బుద్ధికి స్థిరంగా ఉండదు. ఇప్పుడు దేహానికి రోగం వచ్చినప్పుడు మనసు కుదిరి లేనప్పుడు నీ ప్రాణం పోయేప్పుడు నీకు ఎందుకు పట్టుకుంటాను, నా గొడవ నీకే ఉంటాను. భగవంతుడు అంటున్నాడు చచ్చిపోయేప్పుడు నీకు ఏదో దేహానికి రోగం పట్టుకుంటుంది, మనసుకి ఏమీ కుదిరి ఉండదు, ఏదో రుణం ఉంది రుణం తీర్చకుండా చచ్చిపోతున్నావు, ఏదో కష్టపడి సంపాదించి నేను చచ్చిపోయి మరియు నేను ఎవరు తగలేస్తాను ఇంట్లో వాళ్ళు నిజమైన గొడవ మనసు చేస్తా ఉంటుంది, నా గొడవ నీకే ఉంటుంది అన్నాడు కృష్ణుడు. ఎందుకు కృష్ణుడు చెప్పి ఏంటంటే, నీ దేహం చూస్తే అలా ఉంటుంది మనసు చూస్తే ఇలా ఉంటుంది, ఈ బుద్ధి వాళ్ళందరూ ఏమైపోతారని మనసు అనుకుంటుంది, నీకు నన్నే స్మరిస్తావు నీకు ఏం గతి కలిగి నీకు ఉత్తమ గతి నీకు ఎలా వస్తుంది, మరణకాలంలో నన్ను స్మరిస్తే నీకు ఉత్తమ గతి వస్తుంది, దేహం చూస్తే ఎలా ఉంటుంది మనసు చూస్తే ఎలా ఉంటుంది, నేను నన్నే స్మరిస్తాను ఏం బాగుపడతాం ఇంకా. కానీ ఇక్కడ భగవంతుడు చెప్పింది ఏంటి, ఆ గోళ నీకే అది నువ్వు కాదు కదా, మీకు తలంపు లేకుండా దుఃఖం వచ్చిన మనిషి ఎవరైనా అక్కడ ఉన్నాడా, ఎప్పుడు కూడా దుఃఖం తలంపు రూపంగా వస్తుంది, తలంపు లేదనుకున్న దుఃఖం లేదు, మీకు ఎప్పుడైనా సంతోషం వచ్చిందనుకున్న తలంపు లేకుండా ఎవరికైనా సంతోషం వస్తుంది, ఇక్కడ కూర్చున్న వాళ్ళు తలంపు లేకుండా సంతోషం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, అది తలంపు అది నువ్వు కాదు, ఆ తలంపు నువ్వు కాదు ఈ తలంపు నువ్వు కాదు, మైండ్ మీన్స్ ఈ బందిలో ఆపు తలంపుల యొక్క సమూహమే మనస్సు. ఇక్కడ ఆ తలంపు అడుగులో తలంపు ఉండటం అక్కడ బాటంలో ఉండటం, అది ఎక్కడ ఆ నరం మిగతా నరాలన్నీ పైన ఉన్నాయి, దేహము నేను తలంపు కూడా తలంపు, అది ఎక్కడుంది అన్ని తలంపులకి అడుగులు ఉండదు, అది ఎక్కడుంది అన్ని తలంపులకి అడుగులు ఉంది, ఆ మూల తలంపే దేహంతో ఆలోచించు. భగవాన్ ఏమన్నారంటే అన్ని తలంపులు దారి వల్ల అన్ని తలంపులు మనస్సు కాదు, దేహమునే తలంపే మనస్సు, అదే జీవుడు అదే చిజ్జడ గ్రంథి, నీ లోపల ఉన్న శాంతి నీకు అందకుండా చేసి అదే మూల తలంపే, ఆ మొదటి తలంపే దేహంతో తాదాక్యం పొందుతుంది. నీకు ఎప్పుడన్నా పొంగి వస్తుందనుకోండి ఆ తలంపు ఎవరికి వస్తుంది, లేకపోతే దుఃఖం వస్తుంది ఈ తలంపు ఈ దుఃఖం ఎవరికి వస్తుంది అని ప్రశ్న వేసుకోండి, అప్పుడు ప్రశ్న వేసుకున్నప్పుడు మూల తలంపుకి వస్తున్నాయి, అన్ని తెలుస్తున్నాయి. మిగతా తలంపులన్నీ మూల తలంపుకి వస్తాయి. అది ఈ మూల తలంపు ఎవరు అని వారిని ప్రశ్నించండి. మీరు ఎవరు? ఈ మూల తలంపు ఎవరు? నా దేశంలో ఎవరు నేను నేనని స్ఫురిస్తాను, ఆ నేనెవరు అని వారిని ప్రశ్నించండి. వారిని ప్రశ్నిస్తే వారు ఉపసంహరించుకుంటారు, ఉపసంహరించుకుంటారు, ఉపసంహరించుకుంటారు. ఎక్కడ వారు ఎక్కడైతే వదిలేస్తున్నారో ఆ వదిలించే చోటికి వెళ్ళే వరకు ఉపసంహరిస్తారు. భగవాన్ అన్నాడు, వేటగాడు జంతువుని కాపాడేటప్పుడు జంతువు వెనకాల ఎలా పరిగెడతాడు? మూల తలంపుని విడిచిపెట్టుకున్న మూల తలంపు మూలంలోకి వెళ్లే వరకు వేటాడు. ఆ మూల తలంపు మూలంలోకి వెళ్ళిందా, తన మూలన చూసిందా, చూసింది నిమేషిస్తుంది, చనిపోతున్నది. అప్పుడు నేను పోతానని భయపడకు. మూల తలంపు ఎప్పుడైతే మూలంలో నశించిందో అప్పుడు ఒక నేను మీకు వ్యక్తం అవుతుంది. ఆ నేను దేహానికి పరిమితమైన నేను కాదు, అది వెళ్ళి నేను కాదు, వచ్చి నేను కాదు, అది సత్యమైన నేను. ఆ నేను ఒక దేహానికే పరిమితమైన కాదు, దానికి అద్దెలు లేవు, పరిమితులు లేవు. మరో నారాయణుడు నీ హృదయంలోని నిజమైన నేనే నారాయణుడు. అంచేత నువ్వు ఎక్కకపోయా డాక్టర్ గారు ఏం చెప్తున్నాడంటే, నా మనస్సు కుదిరేదంటున్నావు, నా మనస్సు తృప్తి లేదంటున్నావు. ఆ మనస్సు వెతుకును, మనస్సు నీకు ఉందని తెలుస్తుంది కదా, ఆ తలంపు మనస్సు నీకు ఉందని తెలుస్తుంది కదా, ఆ నేననే తలంపు నీకు లోపల నుంచి వస్తుంది కానీ బయట నుంచి రావటం లేదు కదా. అంటే నేననే తలంపు నీకు లోపల నుంచి వస్తుంది కాబట్టి నువ్వు లోపల అన్వేషించాలి ఆ తలంపు ఎక్కడి నుంచి వస్తుందని. అది అసలు నేనే, ఆ మూల తలంపు అసలు నేనే లేదని తెలిసే వరకు బాగా అర్థం చేసుకోండి. మూల తలంపు దేహము నేననే తలంపు అసలు నేనే లేదని నీకు తెలిసే వరకు, నీకు అనుభవంలోకి వచ్చే వరకు వచ్చు. తక్కువ నిజం కాదు, మాటల నిజం కాదు, అనుభవం ఉంటే నిజం. మాటలు తత్కాలిక వల్ల ప్రయోజనం లేదు, వాదపు వాదాల వల్ల ప్రయోజనం లేదు, ఇక్కడ ఉన్న అనుభవం ఉంటే నిజం. నా మాటలు మీరు కాదనొచ్చు, నా ఆలోచనలు మీరు కాదనొచ్చు, కానీ ఇక్కడ ఉన్న అనుభవాన్ని మీరు కాదండి. ఈ నేను గురించి మాట్లాడుతూ నువ్వు ఏకాంతంగా కూర్చో, వశిష్ఠుడు రామచంద్రమూర్తిని చెప్తాడు, నువ్వు ప్రశాంతంగా కూర్చో, ఏకాంతంగా కూర్చో. ఈ నేను నీకు నేను కింద ఏదైతే నిద్రం చేస్తుందో నేను ఎవడని విచారణ చెయ్యి. అలా చెయ్యలేమనుకో, గుణవంతులతో సహవాసం చెయ్యి, సత్పురుషులతో సహవాసం చెయ్యి. ఓ రామా, నువ్వు ఇంటికి అవతరించావంటే, ఈ భూమి మీద ఇంటికి అవతరించాలంటే గుణవంతులను రక్షించడానికి, గుణవంతుల్ని రక్షించడానికి. నువ్వు గుణవంతులను రక్షిస్తే వాళ్ళు ఉంటారు, వారితో దానికి ముందు సహవాసం చేసి బాగుపడతారు. వశిష్ఠుడు చెప్తున్నాడు రామచంద్రమూర్తి, గుణవంతులను రక్షించడం కూడా పని పెట్టుకో. అంటే గుణవంతులతో కొంతమంది ఆ సత్పురుషులతో సహవాసం చేయటం వల్ల ఆ సత్వస్తుని తెలుసుకోవాలనే బుద్ధి కలుగుతుంది వాళ్ళకి. మీరంటున్నాడు మనస్సునే వెతకమంటున్నాడు, ఎలా వెతకమంటారు? మనస్సును వెతుకు, మనస్సును వెతికితే మనోమూలం తెలుస్తుందని మీరు అంటున్నారు. డాక్టర్ గారు చెప్తున్నారు ఎలా వెతకమంటారు? భగవంతున్నాడు అది ఉపదేశారంలో ఉంది, అది ఉపదేశారంలో ఉంది. అహమయంసుతో భవతి చెన్వత అయి పతక్షణం నిధ విచారణ. ఇక్కడ భగవాన్ చెప్పింది ఏంటి, ఇక్కడ రాయి పట్టున్నాడు. మీరు ఏ మార్గంలో ప్రయాణించండి మనస్సు అనుకుంటుంది, జపం చేయండి పూజ చేయండి మనస్సు అడుగుతుంది, రథం చేయండి మనస్సు అడుగుతుంది, నేను ఏ పద్ధతిలో చేసే మనస్సు అడుగుతుంది. కానీ మనస్సు అనటం లేదు, మనస్సు చావటం లేదు. అడిగిన మనస్సు మళ్ళీ విజృంభిస్తుంది, నశించిన మనస్సు మళ్ళీ విజృంభించదు. అంటే మనం చేసే విచారణలు నిజం కాదని చెప్పటం లేదు, నేను చేసే విచారణలు నిజం కాదని చెప్పటం లేదు, ఏమి నిజమని విచారణ చెప్తున్నారు. అంటే ఈ మనస్సు ఎక్కడైతే విజృంభిస్తుందో, మనస్సు యొక్క మూలాన్ని అన్వేషించటమే, మనస్సు యొక్క మూలాన్ని వెతకటమే, మనస్సును ఉపసంహరించటమే, మనస్సు యొక్క మూలాన్ని వెతికి అక్కడ లయం అవటం, మనోమూలంలో లయం అవటమే. మనస్సు తన మూలాన్ని చూస్తేనే కానీ అది నశించదు. మనస్సును తన మూలంలో తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టాలి, అక్కడ నిలబెట్టి అక్కడ ఉంచాలి, అక్కడ నుంచి అక్కడ ముంచాలి. అది ముంచుతూనే కానీ అది నశించదు. మనస్సును మూలంలో తీసుకెళ్ళి దాన్ని నశింపజేయటమే నిజమైన విచారణ. అంటే నేతాయి నిజం కాదని చెప్పకుండా చెప్పడం. నీకు చేయటానికి స్నేహితులు లేకపోయినా, చదవటానికి పుస్తకాలు లేకపోయినా, బంధువులు లేకపోయినా, ఇది విడిచిపెట్టడం ఇది నిజమైన విచారణ. స్నేహాలు లేకపోయినా ఇబ్బందులే, బంధుబలకలు లేకపోయినా ఇబ్బందులే, చదవడానికి పుస్తకాలు లేకపోతే ఇబ్బంది లేదు. మూలకాలంటే మూలం పుస్తకాల్లో లేదు, స్నేహితుల్లో లేదు, బంధువులు లేదు, బాగాలో లేదు. మూలకాలంటే మూలం నీ లోపలే ఉంది. నీ స్నేహితులు లేకపోయినా, గ్రంథాలు లేకపోయినా, బంధువులు లేకపోయినా, ప్రాపర్టీ లేకపోయినా నువ్వున్నావు కదా. అంటే ఆ మూలకాలంపు ఉంది కదా, దాన్ని ఉపసంహరించు, 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 ఉపసంహరించు. దాని మూలంలోకి వెళ్ళి వరకు దాన్ని ఉపసంహరించు. అది ఒకటి నిజమైన విచారణ. అది నువ్వు చేయలేనప్పుడు మిగతా మాటల గురించి ఆలోచించు. నువ్వు లేననే తలంపు యొక్క, ఇది బాగా వినండి, నువ్వు లేననే తలంపు ఎక్కడి నుంచి అయితే ఉదయిస్తాడో ఆ ఉదయించే స్థానాన్ని దిగితే అది నశిస్తుంది. అది నశించిందనుకున్నప్పుడు మనం అహం వృత్తిలో ఉన్నాం, అది అహం స్మరణలోకి వెళుతున్నాం. నువ్వు మనం ఎక్కడున్నా అహం వృత్తిలో ఉన్నాం. ఎక్కడున్నాం? అహం వృత్తిలో ఉన్నాం. అంటే దేహము నేననే తలంపు అహం వృత్తి. ఆ దేహము నేననే తలంపు నశించిన తర్వాత అహం స్ఫురణ అంటే అది ఆత్మస్ఫురణ. ఆత్మగారు ఉంటారు, నేను అలా ఉన్నాను ఇలా ఉన్నాను అనుకో, అలా ఉన్నాను ఇలాగ ఉన్నాను అనుకునేది అహం వృత్తి అనుకుంటుంది. ఆత్మగారు ఉంటారు, వాడు నేను అనుకోరు. మనం అందరం అలాగున్నాం ఇలాగున్నామని అనుకోకుండా ఉండలేం. లోపల అహం వృత్తి ఉంది కాబట్టి అహం వృత్తి నశిస్తే అహం స్ఫురణ కలుగుతుంది. అహం ఆత్మని అలాగున్నాను అనుకోదు, ఇలాగున్నాను అనుకోదు. అంతా తానే, అంతా తానే. అహం వృత్తి మటుకు ఏమనుకుంటుందంటే నేను అలా అయాన్ సోనసో, నేను ఎలా ఉన్నాను ఇలా ఉన్నాను, నేను బాగున్నాను నేను బాగోలేదు, నేను ఏదో అనుకుంటా ఉన్న అహం వృత్తి. కానీ అహం స్ఫురణ ఆత్మ చైతన్యం ఏమో అనుకోదు. అనుకోవడానికి దానికి జన్మంగా ఏమీ లేదు. అనుకుంటే జీవుడు అవుతాడు, కానీ ఆత్మ ఏదైనా అనుకున్నామంటే జీవలక్ష్యమే కానీ ఆత్మలక్ష్యం కాదు. అహం వృత్తి లేరు, అహం స్ఫురణ లేరు. అంటే ఎప్పుడైతే అహం స్ఫురణ కలిగిందో నీకు మీ దేశాన్ని భగవంతుడు స్వాధీనం చేసుకుంటాడు. అవి మీ నోటానికి వచ్చే మాట మీరికి అది మాట్లాడి ఈశ్వర వారిని. నీకు ఎప్పుడైతే ఆత్మజ్ఞానం కలిగిందో, ఆత్మానుభవం కలిగిందో, అమృతానుభవం కలిగిందో, అప్పుడు ఇదంతటే మీ శరీరాన్ని ఆయన స్వాధీనం చేసుకుంటాడు, మీ నోటిని ఆయన ఉపయోగించుకుంటాడు. అంటే రమణ మహర్షి గారు ఏదో మాట్లాడారంటే ఆయనకి అది మాట్లాడినారు ఈశ్వర వాణి, అరుణాచలేశ్వరుడు వాడు. ఇప్పుడు మీరు రమణ మహర్షి గారికి మీకైనా జ్ఞానం, మీ దగ్గర ఎవరికైనా ఆత్మజ్ఞానం కలిగిందనుకోండి, ఆ దేహాన్ని ఆయన స్వాధీనం చేసుకుని మీ నోటిని ఆయన ఉపయోగించుకుంటాడు. ఎవరు? పరమాత్మ ఉపయోగించుకుంటాడు. డాక్టర్ గారు అంటున్నారు నేననే తలంపు నా లోపల నుంచి ఉదయిస్తానని తెలుస్తుంది. ఆ తలంపు ఎక్కడి నుంచి ఉదయిస్తుందో నాకు తెలియటం లేదు. అంటే ఆ తలంపు ఎక్కడి నుంచి ఉదయిస్తుంది? చైతన్యం నుంచి ఉదయిస్తుంది. కానీ అది నాకు తెలియటం లేదు. లోపల చైతన్యం తెలియటం లేదు, లోపల ఆత్మ తెలియటం లేదు. కానీ నేననే తలంపు తెలుస్తుంది. అంటే భగవాన్ ఏమంటున్నారండి, అన్ని మీ మనస్సు యొక్క భావం, ఈ అన్ని మీకు తలంపులు తెలిసిన ఆత్మ మీకు తెలియటండి. మీరు తెలుసున్నా మీరు ఆత్మే, మీరు తెలియదైన ఆత్మే. ఇవన్నీ నాకు తెలుసు నువ్వు తెలియదు అనుకునేది మనసుకు సంబంధించిన విషయాలు. ఇవన్నీ మనసుకు సంబంధించిన వికారాలు, మనసుకు సంబంధించిన తలంపులు. నీకు తెలుసున్న మీరు ఆత్మే, తెలియతేనే మీరు ఆత్మని, దాని స్వరూపమే ఆనందము. అంటే నీకు ఎందుకు ఏమేది నీకు నేనుగా వ్యక్తమవుతుందో అదే మీరు అనుకోవటం వల్ల మీకు ఆత్మ తెలుగుతుంది. మీరు కాని దాన్ని మీరు అనుకున్నందుకు కాదు, మీరు ఏదో ఉన్నది మీకు తెలియదు. మీరు కాని దాంట్లో నుంచి మీరు జరుగుతుంది, మీరు ఏదిగా ఉన్నారు అది మీకు ఇరుక్కపడుతుంది. అదే జ్ఞానం. డాక్టర్ గారు, ఈ నేననే తలంపు పుట్టి చుట్టును కనుక్కోండి, అప్పటి వరకు మీకు ఏదో రకమైన దుఃఖం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఇంటికా ఏదో కొనుక్కొని సుఖాలు ఉన్నాయంటున్నారు కదా మీకు, ఆ సుఖాలన్నీ దుఃఖాలకైనా మారిపోతాయి. కానీ నేననే తలంపు పుట్టి చుట్టును మీరు వెతికి కనుక్కోవలసింది. వెతికి దాని మూలం మీరు కనుక్కోకపోతే నశించదు. పుట్ట మీద కొట్టడం కానీ పావుల మీద కొట్టడం కానీ, పుట్ట మీద కొడితే పావు చావడం, పావు నెత్తి మీద కొడితే పావు చనిపోతుంది. ఏకము నేననే తలంపు మీద మీ సాధన గురి పెట్టారనుకోండి, పుట్ట మీద పుట్టిన దెబ్బలు అంటాయి. దేహము నేనే తలంపు మీద మీ సాధన గురి పెడుతున్నారనుకోండి, పావు మీద పుట్టిన దెబ్బలు అంటాయి. ఆ మూల తలంపు ఉంటే సత్వం లాంటిది, మిగతా తలంపులు ఉంటే చెద పుట్టడండి. మూల తలంపు అక్కడ ఉందనుకోండి, చెదకి కారణం అక్కడ ఉందనుకోండి, చెదవసారి గురిపేసినా మళ్ళీ చెద వచ్చేస్తుంది. అలాగే ఆ మూల తలంపు నేను చేపు మిగతా తలంపులు తీసేసినా మళ్ళీ అది వచ్చేస్తూ ఉంటాయి. మూల తలంపులు నడిచింపు చేయడానికి మీరు సాధన చేస్తేనే అది ఉంటే నిజమైన సాధన. అంటే మిగతాయని అబద్ధాలని చెప్పకుండా కావచ్చు. అంటే మిగతాయి చేయటం వల్ల కూడా మనస్సు అడుగుతుంది, కానీ మళ్ళీ విజృంభిస్తుంటుంది, సమస్య పరిష్కారం కాదు. మూల తలంపు నశించకుండా మనస్సు అనే సమస్య పరిష్కారం కాదు. మనందరం డిజిన్ కంట్రోల్లో ఉన్నాటి దేవుడు కంట్రోల్లో లేదు. వారు రూపాన్ని పట్టుకుంటారట. ఎవరండి? మూలతలంపు గారు. వారు పొట్టలు మారుస్తూ ఉంటారు, పొట్టలు కూడా మారుస్తూ ఉంటారు. మూలతలంపు గారు, మూలతలంపు గారేమో మరి వారి రూపాలు, వారికి రూపం ఉండేమో చూశారట. భగవాన్ ఏంటి ఈ రూపాలను పట్టుకున్నారు, వారికి ఏం రూపం ఉంటే వారికి రూపం ఉండేదట. అప్పుడు తెలిసిందట వారి పిశాచుండ వారి దెయ్యం. అప్పుడు తెలిసిందట మనందరం ఎవరి కంట్రోల్లో ఉన్నాం? దెయ్యం కంట్రోల్లో ఉన్నాం. దేవుడు కంట్రోల్ లేవు. అయితే దేవుడు దయ్య లేకుండా దెయ్యం మనం విడిచిపెట్టదు. ఇది భగవాన్ గోవాలి. అక్కడ రూపం లేని పిశాచం. ఆ పిశాచం వెతకండి వాటిని. మీరు వెతకకుండా కూర్చోకండి, వెతకండి. వెతికి చే తట్ట లేకుండా పోతారు. ఇదే బైబిల్లో చెప్తారు, తట్టండి తెలుగుపడుతుంది, వెతకండి దొరుకుతుంది. వెతకండి దొరుకుతుందంటే మూలకలంపు మూలం వెతకండి మీకు తెలుస్తుందని. కానీ మనం సామర్థ్యం మనకు అలవాటు పడిపోయాం, బద్ద ఖర్చులు అయిపోయాం, విచారణ చేయలేకపోతున్నాం. నేను ఎవరో మా ఇంటికి వచ్చాడు. మీరు అప్పుడు ఆ గరువుకి వెళ్ళి పలాని వారి ఇంటికి వెళ్ళి వినండి, సత్సంగం అక్కడ జరుగుతుందని చెప్పాను. మరి నేను గ్రాడ్యుపేటలో ఉంటున్నా, అది దూరం కదా అన్నారు. ఇంత ఐదు పనులండి అక్కడ దూరం. ఇంకా జ్ఞానం అది అల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పాడు, ఈ జ్ఞాన సంపాదన కోసం అవసరం అయితే భూమి యొక్క అంచులు దక్కది. యాజ్ నువ్వు అమెరికా ఎందుకు వెళ్తున్నావు? డబ్బు సంపాదించుకోవడానికి వెళ్తున్నావు, లేకపోతే నీకు అమెరికా తోటి పని ఉంది. నువ్వు డబ్బు సంపాదించుకోవడానికి అమెరికా అయినప్పుడు జ్ఞానం సంపాదించడానికి ఎందుకు వెళ్ళావు? అయితే దాని గురించి నీకు తెలియటంలో అంటే ఆ సత్పురుష ఎవరా ఇంటి పక్క ఉండాలండి. ఇంటి పక్క ఉన్నా పర్లేదు, వారి ఇంటికి వచ్చి చెప్తా ఉండాలి. ఇక్కడ భగవాన్ మళ్ళీ నేను దగ్గరికి వస్తున్నాను. డాక్టర్ గారు, పాముల మీద దెబ్బలు కొడితే పాము చనిపోతున్నాయి, కానీ పుట్ట మీద కొడితే చనిపోదు. మీరు చేసే సాధన, ఆ సాధన పాము మీద గురి పెట్టాలి. అదే పుట్ట మీద గురి పెడితే పాము చావదు, పాము మీద గురి పెడితే పాము చనిపోతుంది. అప్పుడు పాముని మినహాయించి ఎన్ని దెబ్బలు కొడితే మటుకు ఏం ప్రయోజనం? మేము ఏదో సాధన చేసేస్తున్నాం, మేము ఏదో సాధన చేసేస్తున్నాం మీరు అనుకుంటున్నారంటే చేసుకోండి. కానీ మీరు పొట్ట మీద పడుతున్నారు, పొట్ట లోపల నా పాము మీద పడుతున్నారు, మీరు అది చూసుకోండి. పొట్టకి దెబ్బలు, మీ దెబ్బలు ఎక్కడ తగులుతున్నాయో చూసుకోండి. అంటే ఆ సైతాన్ని విడిచిపెట్టేసింది అనుకో, నువ్వు ఆ సైతాన్ని విడిచిపెట్టాలి, నిన్ననే విడిచిపెట్టాలి. డాక్టర్ గారి భగవాన్ ఏమంటున్నారంటే అది నిన్న విడిచిపెట్టాలి, నువ్వు దాన్ని విడిచిపెట్టాలి. ఆ సైతాన్ని మనలోనే విడిచిపెట్టాలి, లేదా మనం ఆ సైతాన్ని విడిచిపెట్టాలి. దాన్ని అది మన ఇంటి పెట్టాను, దానికి ఇష్టమే, దాన్ని ఇంటి పెట్టాను మనకి ఇష్టమే. ఇంకే మన ఉద్దేశం ఏంటో సైతాన్ని మనం అనుకుంటున్నాం కాబట్టి దాన్ని మనం విడిచిపెట్టాం. ఇదే ఇక్కడ రహస్యం. ఆ సైతాన్ని మనం అనుకుంటున్నాం కాబట్టి దాన్ని విడిచిపెట్టాం. వేరే ఇక్కడ బాగానే మకాం బాగానే సుదిరిందని అది అనుకుంటుంది. ఈ శరీరమే దాని ఉపాధి. బాగుంది, ఈ దేహాన్ని బట్టి మనం అభివృద్ధి పొందుతున్నాం, దేహాన్ని బట్టి మనం అభివృద్ధి పొందుతున్నాం. ఈ దేహమే మనకు ఉపాధి అని ఈ రూపాన్ని బట్టి నా నేర్పిస్తాను, ఈ రూపాన్ని నామం బట్టి నా తిరుగుతాను. దానికి దాని చేష్ట బాగానే ఉంది, మనకు నిష్ట కుదరకపోయినా దానికి కష్ట బాగానే ఉంది. ఈ రూపాన్ని నామాన్ని పట్టుకుని ఉంటాను, చనిపి మచ్చాన్ని ఇల్లు వరకు విడిచిపెట్టాను. దాని మేక ఈ రూపమే నామం, దానికి మనకి మేక ఉపాధి, విజయ ఉపాధి. దీన్ని పట్టుకునే పెరుగుతూ ఉంటుంది. ఇంకా చెప్పుకుంటారు, మీరు మీ దేహాన్ని ఎవరైనా మీ దేహాన్ని గౌరవించారనుకున్నది పొంగిపోతుంది, మీ దేహాన్ని అగౌరవపరిచారనుకున్నది పొంగిపోతుంది. అయితే దానికి మేక ఎవరు అందిస్తున్నారు? మీ రూపం అందిస్తాను, మీ పేరు అందిస్తాను. అది ఎక్కడ కలుగుతుంది? ఎవరికి శుభ్రంగా తిని ఎక్కడ కలుగుతుంది? దాని కూడా ఎక్కడ పోగొట్టుకుంటుందండి? తినిపుడు ఎవరు పోగొట్టుకుంటాడు? మంచిత డాక్టర్ గారు, మీరు ఒక్కరే కాదు, ఎవరైనా వెతకవలసిందే. మీరు ఒక్కరే అనుకుంటున్నారని, ఎవరైనా మూలకలం మూలం వెతకవలసిందే. నేను చెప్పే మాట మీకు ఒక్కరికే వర్తించు. ఒక నెలలో మీ గురించి చెప్తున్నాను అనుకుంటున్నారమ్మా, మీ ఒక్కరికే కాదు, ఎవరికైనా అది వర్తిస్తుంది. ఆ మూలకలం మూలాన్ని వెతకవలసిందే, మూలం తలంపులో ఒక మూలంలోకి వెళ్ళవలసిందే, అక్కడ ఉండవలసిందే. అది ఉంటేనే కానీ మూలతలంపు నశించదు, అది నశిస్తేనే కానీ మీరు ఎవరుగా ఉన్నారో మీకు తెలియదు. అప్పుడు కానీ మీకు నిజమైన నేను మీకు వ్యక్తం కాదు, మీరు కానిగా వ్యక్తం కాదు. అప్పుడు కానీ మీకు ఆనందం తెలియదు, సుఖం తెలియదు. అప్పుడు ఒక మూల తలంపు మూలంలోకి నశించేవారు, మీకు ఆనందానికి రాదు, ఆ శాంతి మీకు తెలియదు. ఎవరైనా కాదు, మీరే కాదు, ఎవరైనా ఈ పని చేయవలసింది. లోకం అంటే ఏం లేదు, లోకం భగవాన్ చెప్తున్నారు. ఇక్కడ రెచ్చిపోతున్నారు భగవాన్. డాక్టర్ గారు, మీ దేహం అహంకారం, లోకం అహంకారం, మీ పూజించే దేవతల అహంకారం. ఎవరు పూజించే అహంకారమే కదా దేవుణ్ణి పూజించారు. లోపల చైతన్యానికి దేవుడు, ఇక్కడ చైతన్యానికి ధనం లేదు. నువ్వు పూజించే దేవుడి, నువ్వు పూజించే దేవుడు కూడా అహంకారం ఎంతలేదనో అదే అంతలేదు. ఉపాసన కోసం పూజిస్తున్నావు. బ్రహ్మమునే ఈశ్వరుడు అంటున్నాం. బ్రహ్మమునే మనం అద్వైతులు ఏదైతే బ్రహ్మము బ్రహ్మం అంటున్నారో భక్తులు దాన్ని దేవుడు దేవుడు అంటారు. ఉన్నది ఒకటే వస్తువు, ఉన్నది ఒకటే వస్తువు. జ్ఞానులు బ్రహ్మము బ్రహ్మం అంటున్నారు, దాన్ని భక్తులు దేవుడు 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 అంటారు. బ్రహ్మముకే శివుడు అని పేరు, బ్రహ్మముకే విష్ణు అని పేరు. బ్రహ్మమే అమ్మవారు, బ్రహ్మమే జ్ఞానం, బ్రహ్మమే ఆనందం. ఆ బ్రహ్మానుభవం వచ్చిన వాడే చావులేని చావు వచ్చేది వాడికి. బ్రాహ్మణ స్థితిని పొందిన వాడే చావులేని చావు వాడికి. చాలా మంది మాకు గౌరవం కావాలి, గౌరవం కావాలి, గౌరవం సంపాదించాలనుకుంటాడు. భగవాన్ అదో విశేషం. ఈ భగవాన్ ఈ బ్రాహ్మణ స్థితి పొందినవాడు ఆ దెయ్యం నుంచి విడుదల పొందుతాడు, అప్పుడు ఎంత సుఖపడతాడు. ఈ బ్రాహ్మణ స్థితి పొందినవాడు ఈ గౌరవం అనే పిశాచి నుంచి కూడా విడుదల పొందుతాడు. అట్లు మీరు గౌరవం సంపాదించాలి, నేను గౌరవం సంపాదించాలని అనుకోనట్లు వాడు ఎవడు బ్రాహ్మణ స్థితి పొందినాడు అంటే ఆ గౌరవం అనే పిశాచి నుంచి కూడా విడుదల పొందుతాడు వాడు. అది అంతమైతే ఏది ఏ పిశాచం ఉండదు, దానికి రూపం లేదంటే దానికి రూపాన్ని చెందడం అలవాటు అన్నట్టు. ముందు రూపం వస్తుంది, తర్వాత ఏం వస్తుంది, ఆ రూపానికి అయితే ఆ రెండింటిని బట్టి ఎదుర్స్తూ ఉంటుంది. ఏది ధ్యాన భావన ఈ రూపానికి ఈ పేరుకి ఇంకా చుట్టాలు వస్తారు కదా, ఆ నేసి తర్వాత ఆ చుట్టాలను జత చేసుకుంటున్నాను. ఆ చుట్టాలు కొన్ని రూపాలు నామాలు ఉంటాయి, అవి రూపాలు ఈ రూపాలు, ఈ రూపం నేను అనుకోవడం అంటే ఆ రూపాలు కూడా అంతేలేదు. ఇవన్నీ నీ స్నేహాలు, నీ బంధుత్వాలు, నీ గొప్పలు, ఇవన్నీ శాఖ మొక్కల కోటలు. భగవాన్ చెప్తున్నారు నీ స్నేహాలు, నీ బంధుత్వాలు, నీ గొప్పలు, ఏ గొప్పలు నేను గొప్ప వాళ్ళు అనుకుంటున్నాను కదా, ఇవన్నీ కేకలు. ఇటుకలతో కట్టిన కోటలు కాదు, కేక మొక్కల కోటలు. నీ డాక్టర్ గారు చెప్పింది ఏంటంటే మాకు ఇంటికి ఏమి ఉండాలండి, బుద్ధిగా ఏమి లేని వాళ్ళం కాదు, మాకు కొంచెం కొంచెం సుఖాలు ఉన్నాయి. అంటే డాక్టర్ గారికి భగవాన్ ఏమంటున్నారంటే నేను ఉంటే ఉండొచ్చు మేడం, మీకు చిన్న చిన్న సుఖాలు ఉంటూ ఉండొచ్చు, అంత మాత్రం చేసి దుఃఖం విడిచిపెట్టగలరు. మీరే చెప్తున్నారు కదా సుఖం సరి నేను తృప్తి పడుతున్నా కానీ ఇది ఆ మూల తలంపు నశిస్తే దేహంతో ఏ తలంపు అయితే తారాప్యం పొందుతాంలో ఈ దేహము నేనని ఎవరైతే చెప్తున్నారో, దేహం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను ఏ తలంపు అయితే చెప్తాందో అది నశించే వరకు దుఃఖం మిమ్మల్ని విడిచిపెట్టదు, దుఃఖం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఈనాటికే కాదు, ముందు నాటికే కాదు, ముందు నాటికి కూడా, ఈ జన్మకి కాదు, రాబోయే జన్మకి కూడా, ఈ లోకంలో కాదు, రాబోయే లోకంలో కూడా మనిషి నేడేమి అయితే వెంటాడుతుంది, మిమ్మల్ని దుఃఖం వెంటాడుతుంది. డాక్టర్ గారు ఇక్కడ రాజు చేయాల్సినారు భగవాన్. ఆ మూల తలంపుకు మరొక పేరు దుఃఖం. ఇక భగవాన్ ఏం చెప్తారంటే ఏమో నీకు ఏ చిన్న చిన్న భోగాలు ఉండొచ్చు, చిన్న చిన్న సుఖాలు ఉండొచ్చు, ఆ గొడవద్దని కాదు. అంటే అది అంతంలో అయ్యి ఏ మీకు మీరు దుఃఖం కదా బాగా అనిపించిందని అంటే మీరు దుఃఖం అయితే అంతమవుదు ఎప్పుడు వరకు అంటే ఈ జన్మలో కదా, రాబోయే జన్మలో కూడా అంతమవుదని చెప్పేస్తున్నారు. ఈ జన్మలో కదా రాబోయే జన్మలో కూడా మీరు దుఃఖం అంతమవుదు ఎప్పుడు వరకు అంటే అహంకారం మూలం నిజించే కానీ అది అహంకారం మూలం వెతకాలి, దాని మూలం మీకు కనిపించాలి, దాని మూలం మీకు కనిపిస్తేనే కానీ నశించదు. అది నశించే వరకు దుఃఖం మిమ్మల్ని విడిచిపెట్టదు సుప్రీంకోర్టు జడ్జిమెంట్, ఫుల్ బెంచ్ జడ్జిమెంట్ తర్వాత మీ ఇష్టం.
అరుణాచల శివం అరుణాచల శివ అరుణాచల జలపదన పట్టి నీలాంటిది మీ మహిమ కనుగొరు ఎవరు అరుణాచల. ఆయన మనల్ని లాక్కోవాలి కానీ మనం ఎంతకాలం జరిగేలాగలం, ఎంతకాలం పాముతాం ఆయన పక్కకి, ఆయన మనం లాక్కోవాలి. మనం తాకి ఎంత దూరం ఎంతకాలం పాడగలం, ఒక పాడికి ఎంత దూరం కవర్ చేయగలం. అరుణాచల మనసు స్మరించు ఆరల అహము నిన్ను నిందు అరుణాచల. శాంతి 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 శాంతి.